ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗಣಾನಾಂತ್ವಾ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆನಶೃಣ್ವನ್ನೋದುಭಿಸ್ಸೇದಸಾಧನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೈ ನಮಃ. ದೇವೀಂ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತಾಂ ವಿಶ್ವರೂಪಾಃ ಪಶವೋ ವದಂತಿ ಸಾನೋ ಮಂದ್ರೇಶಮೂರ್ಜುಂದುಹಾನಾಧೇನುರ್ವಾಗಸ್ಮಾನುಪಸಿಷ್ಟುರೈತು ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಜತತ್ವತ್ವರಾಚರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದಯೋಗೀಂದ್ರಮಥಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯಮಥಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾಮಲಕಂಚ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರಮನ್ಯಾನ್ ಅಸ್ಮದ್ಗುರೂನ್ ಸಂತತಮಾನತೋಸ್ಮಿ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಯದವಿದ್ಯಾವಿಲಾಸೇನ ಭೂತಭೌತಿಕಸೃಷ್ಟಯಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮನಂ ಸಚ್ಚಿದಾನಂದವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಭಾರತೀ ಕರುಣಾಪಾತ್ರಂ ಭಾರತೀ ಪದಭೂಷಣಂ ಭಾರತೀ ಪದಮಾರೂಢಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯ ಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರ ಭಾರತೀಂ. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮುದಿಗೊಂಡ ವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತ ಪಾದ ಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತ ಪಾನ ನಿತ್ಯ ರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೇಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿವಿಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರು. ನಮಸ್ಸರಸೇ ನಮಸ್ಸರಸಸ್ಪತಯೇ ನಮಸ್ಸಖೀನಾಂ ಪುರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ ಸ್ವಭಾಜೈ ನಮಃ. ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಶಂಕರ ಜಯಂತಿ ಪಂಚಾನ್ಯಗ ದೀಕ್ಷತೋ దాదాపు 55 సంవత్సరాల బట్టి ఇక్కడ నడుస్తూ ఉన్నది. సామాన్యమైన విషయం కాదు ఇది. ఆ నడవటం క్రమాభివృద్ధిగా నడుస్తూ ఉన్నది. అత్యంతము హర్షదాయకమైనటువంటి విషయం. తరించడానికి ఒకే ఒక్క ఉపాయం మోక్షం. ఈ మోక్షం ఎలా లభిస్తుంది అని అంటే ఆత్మానాత్మ వివేకం వల్ల కలిగేటువంటి తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. దానిని మనకి దర్శింపజేసినటువంటి మహాత్ములు పరమశివావతారులు శంకర భగవత్పాదాచార్యుల వారు. వారి యొక్క జయంతి సందర్భంగా తచ్చరితమును మనం ఎవరో ఒకళ్ళు చెప్పాలి, తక్కిన వాళ్ళందరూ వినాలి కనుక నేను ఇక్కడ కూర్చొని చెప్పడం మీరందరూ వినటం సంభవిస్తూ ఉన్నది. కానీ ఈ చరిత్ర చాలామందికి అందరికీ తెలిసినదే. అయినప్పటికీ ఈ రోజుల్లో అంతకంటా ముఖ్యమైనటువంటి కర్తవ్యం మరొకటి ఉండదు కనుక ఈ సమయంలో మనం ఆ చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థరూపిణం ప్రాచీన శంకర జయ సారస్సంగృహ్యతే స్ఫుటం అని ప్రారంభించారు విద్యారణ్యమునీంద్రులు. శంకర విజయాలు చాలా ఉన్నాయి. ఈ విద్యారణ్య మునీంద్రులు రచించినటువంటి మాధవీయ శంకర విజయానికి కూడా మూలభూతమైనటువంటి బృహత్ శంకర విజయమైనటువంటి గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం ఉన్నట్లుగా మనకి ఎలా స్ఫుటీకరింపబడుతుంది అంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి 14-15 అధ్యాయాలలో ద్విసప్తతి మతోక్షేత్రే నమః అని స్వామివారి యొక్క నామాల్లో ఒక నామం. అంటే 72 దుర్మతములను ఖండించారు స్వామివారు. ఈ 72 దుర్మతములు ఏమిటి, వాటిని ఎలా ఖండించారు అనే విషయము మాధవీయ శంకర విజయంలో లేదు. అక్కడ దాదాపు 400 శ్లోకాలని డిండిమకారుడు వ్యాఖ్యాత ఉదహరిస్తూ తదుక్తం 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 అని ఆ బృహత్ శంకర విజయంలో శ్లోకాలన్నింటినీ ఉదహరించారు. కనుక మాధవీయ శంకర విజయానికి ఆధారభూతమైనటువంటి బృహత్ శంకర విజయం అనేది ఒకటి ఉండేది. అది ఇప్పుడు మనకి లభ్యం కాకపోవడం మన దురదృష్టం. ఉన్న దాంట్లో అత్యంతము ప్రామాణికమైనటువంటి ఈ మాధవీ శంక విజయము చతుర్వేద భాష్యకర్తలైనటువంటి ఉద్యారణ్య మునీంద్రుల చేత రచింపబడ్డది. దానిని అనుసరించే మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున భగవత్పాదుల వారి యొక్క అవతరణ దివసాన్ని, తన నామధేయాన్ని శంకరుడు అని పేరు పెట్టారట శివగురు. ఎందువల్ల శంకరోతీతి శంకర, అందరికీ సుఖాన్ని కలిగించేటువంటి వాడు. సుఖం ఏమిటి అని అంటే ఆత్మలాభాన్నపరం విద్యతే అని శాస్త్రం చెప్తూ ఉన్నది. తనని తాను గుర్తించడం కంటే ఆ సుఖం ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఆత్మైవేదం సర్వం అనేటువంటి అనుభూతిని పొందటానికి ఆత్మజ్ఞానం అనేది అత్యంతము ఆవశ్యకం గనక తన లాభాన్ని కలిగించేటువంటి వాడు, అంతకంటా సుఖజనకుడైనటువంటి వాడు మరొకడెవరు ఉంటారు? ఇక శంకర ప్రసాదాత్ శంకర సాక్షాత్ వృషాధీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రాప్తించిన వాడు కనుక తన కుమారుడు, ఆయనకి శంకరుడు అని పేరు పెట్టారు. ఇలా ఉండగా దేవతలందరూ కూడా సాక్షాత్గా పరమాత్మను సేవించుకుండే అవకాశం వస్తుందని అనేకములైనటువంటి రూపాలతో షట్శాస్త్రవేత్తలైనటువంటి బ్రహ్మవేత్తల యొక్క ఇళ్లల్లో జనించారు వాళ్ళు. దాంట్లో విష్ణుదేవుడు సనందనుడుగా జనించాడు, బ్రహ్మదేవుడు మండనమిష్యుడు రూపంలో తన యొక్క అంశతో జనించాడు, ఇంకా ఆనందగిరి వగైరాలందరూ కూడా వాయుదేవుని యొక్క అంశతో, నందీశ్వరుని యొక్క అంశతో ఇలా అనేక మంది జనించారు. అయితే సరస్వతీదేవి కూడా జనించింది. దీనికి కారణం నిన్న చెప్పుకున్నాం క్లుప్తంగా అనుకున్నాం ఒక్కసారి. దుర్వాస మహర్షి యొక్క శాపాన్ని అనుసరించి కొంతకాలం ఆవిడ భూలోకంలో నివాసం చేయవలసి వచ్చింది. ఈ సమయంలోనే ఆవిడ కూడా అవతరించింది. అంతవరకు నిన్న చెప్పుకోవటం జరిగింది. అయితే షోణానది అనేటువంటి నదము, నదీ నదములు అనేటువంటి పేరు. నదులంటే ప్రాంగ్ముఖంగాను ఉత్తరముఖంగాను పారేవన్నీ నదులు, ప్రత్యంగ్ముఖముగాను దక్షిణముఖముగాను పారేవి నదములు. ఇవి నదులలో పురుష జాతికి చెందినటువంటివి, సింధు నది వగైరాలు ఇట్లాంటివి అని చెప్తారు. ఈ షోణ అనేటువంటి ఒక నదము, పురుష నది. ఆ నదీ తీరంలో ఉండేటువంటి ఒక పట్టణంలో విష్ణుమిష్ఠుడు అనేటువంటి ఒక మహాపండితునికి కుమార్తెగా ఆవిడ అవతరించింది. అయితే సాక్షాత్ సరస్వతీదేవి అవతరించింది కనుక భగవత్పాదులు ఎట్లా అయితే అతి బాల్యంలోనే సమస్త విద్యల్ని అభ్యసించగలిగారో అట్లానే ఈవిడ కూడా సమస్త విద్యల్ని పుట్టుకతోనే పొంది ఉన్నది. ఆవిడ షోణాక్షపున్నద తటే వసతో ద్విజస్య కన్యాశ్రుతిర్గతవతీ ద్విజ పుంగవేభ్య సర్వజ్ఞతాపదం మనం అనుత్తమ రూపవేషాన్ తాముద్వివేక్షతి మనో భగవన్మదీయం అంటాడు. ఇక్కడ తమాష ఏం జరిగిందంటే మండనమిశ్రునకు విశ్వరూపుడు అని అసలు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. ఆ షోణానదీ తటంలో ఉన్నటువంటి ఆ విష్ణుమిత్రుని యొక్క కుమార్తె, ఆవిడ పేరు ఉభయభారతి. ఆవిడ యొక్క విద్యా వైభవము, గుణగణాలు, రూప సంపద, దీనిని సంచార బ్రాహ్మణులు కొందరు ఈ విశ్వరూపుడికి చెప్పడం, ఈ విశ్వరూపుడి యొక్క పాండితి ప్రతిభను ఆవిడకి చెప్పటం, ఇలా రుక్మిణి కృష్ణ భగవానుల యొక్క వివాహాత్పూర్వము జరిగినటువంటి ఘట్టం ఏదైతే ఉన్నదో అట్లాంటి ఘట్టం జరిగింది ఇక్కడ. దానితో పరస్పరము చూసుకోకుండానే పరస్పరానురక్తులైనారు వీళ్ళిద్దరు. ఈ పరస్పరానురక్తులు కావటం వల్ల శరీరం కొంచెం కృషత్వం చెందింది. అప్పుడు తల్లిదండ్రులు అడిగారు ముందర మండనమిశ్రుణ్ణి, అంటే విశ్వరూపుణ్ణి అడిగారు, నాయన నీకు లేనిదేం లేదు, విద్యలన్నీ సాధించావు, మనకి సంపదలకి లోపం లేదు, పోనీ నువ్వేదన అకార్యం చేసి అకార్యజనితమైనటువంటి పాపము సంభవిస్తుందేమో అనేటువంటి భయంతో ఈ స్థితిలో ఉన్నావా అంటే నువ్వు అకార్యం ఏం చేసేవాడివి కాదు, అన్నీ తెలిసినటువంటి మహాపండితుడవు, నీ కృషత్వానికి కారణం ఏమిటి అని మాటిమాటికి అడిగిన తర్వాత, తల్లిదండ్రులు అడిగిన తర్వాత ఈయన నిర్బంధం వల్ల చెప్పాడు నెమ్మదిగా, నాన్నగారు నేను ఇది మీ దగ్గర పెద్దల దగ్గర ఉచ్చరించవచ్చునో లేదో నాకు తెలియదు కానీ షోణానదీ తీరంలో ఉండేటువంటి ఉభయభారతి అనేటువంటి అమ్మాయి నాకు అనురూపగా నేను భావించాను వృద్ధబ్రాహ్మణుల యొక్క వాక్యం వల్ల, ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగింది, ఆ కోరిక వల్ల నాకు శారీరకమైనటువంటి స్థితి ఇలా ఏర్పడ్డది అని యథార్థాన్ని వచించాడు. వెంటనే చాలా సంతోషంతో ఆ మఠపండితుడు ఇద్దరు బ్రాహ్మణులను అక్కడికి పంపించాడు. ఈ సమయానికి కుమార్తెను కూడా అడిగారు వాళ్ళు. అడిగితే ఆవిడ కూడా ఇలానే చెప్పింది, విశ్వరూపుడు అనేటువంటి మహాపండితుడు ఉన్నాడు, ఆయనని వివాహం చేసుకోవాలని నాకు కూడా అభిప్రాయంగా ఉన్నది అని సూచనగా తండ్రితో చెబుతూ ఉండగా ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి చేరారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఫలాని మహాపండితుడి దగ్గర నుంచి వచ్చాం, ఆయన యొక్క కుమారుడికి మీ అమ్మాయిని అడగటానికి వచ్చామని వీళ్ళన్నారు. ఆయన సంతోషిస్తూ అయినప్పటికీ అని తమాషైనటువంటి శ్లోకాలున్నాయి ఇక్కడ. అంటే నేను ఒక్కడే సమాధానం చెప్పడం అనేది న్యాయం కాదు, నా భార్యతో కూడా సంప్రదించే మీకు సమాధానం చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా కుమార్తెకి కొంచెం కష్టం కలిగితే అప్పుడు వీళ్ళు గృహిణులు కొంచెం బాధ పెడతారు, మీరు నన్ను సంప్రదించకుండా ఇలా చేశారు అని, కనుక వాళ్ళతో కూడా సంప్రదిస్తాను అని ఆయన చెప్పి భార్యతో సంప్రదించాడు. ఆవిడ అన్నది, మరి ఎవరినైనా ఒక వరుణ్ణి కన్యాదానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు కులంచ శీలంచ వయశ్చ రూపం విద్యాచ విత్తంచ సనాథతాచ ఏతాన్ గుణాన్ సప్త పరీక్ష్యదేయ కన్యాబుధై శేషమచింతనీయం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆరు లక్షణాలు ఉండాలి, ఏడు లక్షణాలు, కులము ఉండాలి, శీలం ఉండాలి, వయస్సు ఉండాలి, రూపం ఉండాలి, విద్య ఉండాలి, విత్తం ఉండాలి, తగినటువంటి బంధువర్గము యొక్క అండదండలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్న చోటనే కన్యనిమ్మని అన్నారు. చాలా దూరం కదా, ఎక్కడో రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నారా మండనమిష్యుడు, మరి మనకి ఏదీ తెలియకుండా మనం ఎలా ఇస్తాము అని అంటే, నువ్వు చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు, ఈ తక్కినవన్నీ కూడా పోతాయి కానీ విద్య అనేది పోదు. మహాప్రథితుడైనటువంటి కుమారుల భట్టుకి ప్రథమ శిష్యుడైన ఈయన పేరు ప్రఖ్యాతులు చాలా గొప్పగా తెలుస్తున్నాయి. దూరస్థితుడైనప్పటికీ ఎక్కడో ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాడికి కుండిన నగరంలో ఉండేటువంటి రుక్మిణిని ఇచ్చి వివాహం చేయలేదా అని ఆ ఉదాహరణన్నీ ఇక్కడ చెప్పి, ఇదంతా కాదు అమ్మాయిని అడుగుదామని చెప్పేసి వీళ్ళిద్దరూ వస్తారు ఉభయ భారత్ దగ్గరికి. ఆవిడని అడగగానే తన సంతోషాన్ని ముఖం ద్వారా వెలిగుచ్చుతుంది ఆవిడ. సంతుష్టులై వీళ్ళు అనుకూలమైనటువంటి సమాధానం చెప్తూ ఇక్కడి నుంచి కూడా ఒక బ్రాహ్మణుణ్ణి మా అమ్మాయిని మీకు ఇస్తామని చెప్పడానికి గాను పంపిస్తారు. ఈ లోపల సమస్త విద్యల్ని అభ్యసించినటువంటి ఉభయ భారతి, అస్మాత్ చతుర్దశ దినే భవితా దశమ్యాం యామిత్ర భాది శుభయోగయుతో ముహూర్త ఏవం విలక్ష్య గణితాదిషు కౌశలాస్య వ్యాఖ్యాపరాయ దిశిరిస్మ సరస్వతీస. ఇప్పటికి 14వ రోజున దశమి రోజు చక్కటి ముహూర్తం ఉన్నది, ఆ ముహూర్తానికే వివాహం చేయటం అనేది శుభప్రదము అని ఈ కన్యక పత్రం వ్రాసి ఇచ్చింది. అక్కడ ఉభయ భారతి యొక్క వర్ణన చేస్తూ ఒక శ్లోకం అంటారు. ఆవిడ దగ్గర ఒక్కటి మాత్రం లేదుట, ఏమిటంటే ఆవిడికి తెలియదు అనే విషయం ఒక్కటి మాత్రం లేదు, తక్కినవన్నీ ఉన్నాయిట. ఆమెకి తెలియని విద్య ఉన్నది అని, తెలియదు అనేటువంటి విషయం తప్ప తక్కినవన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయని వర్ణిస్తారు. సాక్షాత్ సరస్వతిగా ఉన్నది గనక సరే వచ్చారు. వివాహం చాలా ఘనంగా జరిగింది. పంపించేటప్పుడు ముందర అల్లుడికి అత్తగారు, నాయన ఈ అమ్మాయి చాలా బాల్యం నుంచి ఏమీ బాధ్యతలు తెలియకుండా పెరిగింది, ఏ పని బాటలు రావు, అంతేకాదు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏడుస్తూ వచ్చేది, ఎందుకంటే ఆకలైందమ్మా అనేది. అంటే తన ఆకలిని కూడా తను గుర్తించకుండా ఆటలాడటంలో నిమగ్నురాలై ఉండేది. అలానూ అని ఏం తెలియని మూర్ఖురాలా అంటే సమస్త విద్యలు తెలిసినటువంటిది. మరి అయితే ఏ పిల్లకి మీరు నేర్పాలి కదా పని బాటలు అంటే, మాకు ఒక జ్యోతిష్కుడు మహానుభావుడు వచ్చి చెప్పాడు, సర్వజ్ఞత లక్షణమస్తి పూర్ణమేష కదాచిద్ వదతో కథాయాం తత్సాక్షిభాతం వ్రజిత అనవద్య సందిశ్య సావేవ మసౌ జగామ. ఈవిడ సామాన్యురాలు కాదు, మీ కుమార్తె అని మీరు అనుకుంటున్నారేమో, ఇది ఒక అవతారము. సర్వజ్ఞుడైనటువంటి ఒక మహానుభావుడు, ఈమె భర్తకి సంవాదం జరిగేటప్పుడు ఈవిడ మాధ్యస్థ్యాన్ని వహిస్తుంది, తరువాత ఆవిడ ఈ రూపంలో ఉండదు అని కూడా చెప్పారు. ఇలాంటి కుమార్తె మన ఇంట్లో జనించడమే చాలా గొప్ప విషయం కదా అని మేమేమీ ఆ అమ్మాయికి ఏమీ పనులు చెప్పలేదు నాయన, అందుకోసం నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సిందని అల్లుడికి చెప్తూ అత్తగారికి కూడా, అమ్మ ఏమీ పనులు రాలేదని మీరు అనుకోవద్దు, ఆ పనులు క్రమశ అందరి వెళ్ళినే క్రమశ కొంతకాలం అలవాటు పడ్డ తర్వాత చక్కగా చేసుకుంటుంది అమ్మాయి, మీరు దాని గురించి కూడా ఏమీ అనుకోక్కర్లేదు అని నెమ్మదిగా అత్తగారింటికి పంపిస్తూ, అంటే ఒక అధ్యాయం వల్ల ఈ వర్ణన చేశారండి శంకర విజయంలో. అంటే సురేశ్వరాచార్యుల వారి యొక్క పూర్వ వృత్తాంతాన్ని అంత ఘనంగా, అదే సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి పీఠాధీశ్వరులు, అది ఇంత వివరంగా మనం అనుకోవటానికి కారణం అవుతున్నది. ఇక కుమార్తెని పంపిస్తూ తల్లి ఏ రకంగా ఉపదేశించాలి అనే విషయాన్ని ఇక్కడ ఉభయ భారతి యొక్క తల్లిగారు చూపించారు. పాణిగ్రహాస్వాధిపతి సమీరితవు పురా కుమార్యా పితరౌ తతఃపరం పతిస్తమేకం శరణం వ్రజానిశం లోకద్వయం జేష్యసి ఏన దుర్జయం. అమ్మాయి నీ వివాహాత్పూర్వము, ఇప్పటికి వివాహం అయిపోయింది నీకు, వివాహాత్పూర్వము మేమిద్దరమే నీకు మంచి చెడ్డ చెప్పాల్సినటువంటి వాళ్ళం. వివాహం అయిన తర్వాత నీ భర్త ఒక్కడే నీకు శరణ్యుడు, అతడు ఎలా చేస్తే అలా నువ్వు చెయ్యాలి, ఎట్లా చెప్తే ఎట్లా వినాలి. అతడికే అనువర్తనంగా నువ్వు ఉన్నప్పుడు రెండు లోకాలని, ఇహలోక పరలోకాలని రెంటినీ కూడా నీవు జయించగలవు సుమా. పత్యావభుక్తవతి సుందరి మాష్మభుంక్ష్వ, భర్త భోజనం చేయకముందు నువ్వు భోజనం చేయవద్దమ్మా. యాతే ప్రయాతమపి మాష్మ భవేద్ విభూష, ఎక్కడికైనా ఆయన చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు, కొంతకాలం దాకా ఆయన రాడు అని తెలిసినప్పుడు నీవు భూషణాలను ఎప్పుడూ ధరించవద్దు. ఎందుకు ఈ భూషణాలని ధరించడం? భర్తకి సుందరంగా కనిపించడానికే కదా. అతడే దగ్గర లేనప్పుడు నువ్వు భూషణాలని ధరించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. పూర్వాపరాధి నియమోస్తి నిమజ్జనాదౌ వృద్ధాంగనాచరితమేవ పరం ప్రమాణం, అతడు స్నానం చేయక ముందే నీవు స్నానం చేసి అతడికి పూజాద్రవ్యాలన్నింటినీ సంభారాలన్నింటినీ సమకూరుస్తూ ఉండాలి. భోజనాదులు తర్వాత చేయాలి, నిద్ర కూడా తర్వాత పోవాలి అతడికి పారసంవహాదులు చేసి. ఇవి వృద్ధాంగనాచరితమేవ పరం ప్రమాణం. ఇక్కడ వ్యాఖ్యాతలు రాస్తారు, వృద్ధాంగనం అంటే ఎవరంట అంటే లోపాముద్ర అరుంధతి, వాళ్ళిద్దరి పేర్లు రాశారు. వాళ్లే ప్రమాణం, భర్తల్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నువ్వు కూడా అట్లా చూసుకొని మా వంశానికి వాళ్ళ వంశానికి కూడా మంచి పేరు తెమ్మని చెప్తూ, సంసారం ఉన్నప్పుడు ఏవో కొన్ని ప్రణయ కలహాలు కావచ్చు, కలహాలు కావచ్చు, ఏవోటి ఒక్కొక్కసారి రావచ్చు. ఆ వచ్చిన వాటిని ఎట్లా దిద్దుకోవాలో కూడా ఆ తల్లి చెప్తూ ఉన్నది శంకర విజయంలో శ్లోకం. రుష్టే ధవే సతి ఋషేహ నవాచ్యమేకం, ఎప్పుడైనా నీ భర్త కోపం వచ్చిందనుకో, ఏమి నా దగ్గర తప్పు లేనప్పుడు ఆయన మాట్లాడితే, నేను మాట్లాడకుండా ఊరుకుంటే నేను తప్పు ఒప్పుకున్నదాన్ని అయితానేమో అని నువ్వు అనుకోవద్దు. ఏం మాట్లాడద్దప్పుడు, కాసేపు అట్లా ఉండే. రుష్టే ధవే సతి ఋషేహ నవాచ్యమేకం క్షంతవ్యమేవ సకలం సతుషామ్యతీర్థం, నువ్వు మాట్లాడకుండా ఉన్నావు ఆ కలహం త్రుటిలో పోతుంది, నువ్వు సమాధానం చెప్తే అది పెరుగుతుంది. కనుక నువ్వు సమాధానం చెప్పొద్దు తల్లి. అస్మిన్ ప్రసన్న వదనే చకితేవ వత్సే సిద్ధ్యత్య భీష్టమనఘే క్షమయైవ సర్వం, తన తప్పు తను తెలుసుకుంటాడు, పశ్చాత్తాపడి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఇట్లా అయింది అని నువ్వు నిష్ఠురాలు అడకు. ఏదో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఓ అట్లానా అని ఆయన చెప్పింది అపూర్వంగా విన్నట్లుగా విను, మీ సంసారం చాలా బాగా ఉంటుంది అని తల్లి ఈ రకంగా ఎన్నో ఉపదేశాలు చేస్తుంది. సరే, అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, చక్కగా వాళ్ళ సంసారం సాగుతూ ఉన్నది. భగవత్పాదుల వారు అవతరించిన తర్వాత
రజసా తమసాప్యనాశ్రితో రజసా ఖేలన కాల ఏవహి సకలాధర సత్తమాత్మజ సకలాశ్చాపిలిపీరవిందత,
దుమ్ములో నిలబడి ఆ దుమ్ము ఒంటి కొట్టుకొని ఆడుకుండే వయస్సులోని ఈయన రజస్సుకి తమస్సుకి ఆశ్రితుడు కాకుండా కేవలం సప్తమూర్తిగా ఉంటూ సకల లిపుల్ని కూడా పొందారట. అంటే అన్ని రకాలైనటువంటి భాషల్ని గుర్తించారు స్వామివారు. సుధియోస్య విదుజ్యుతేరి, అక్కడి నుంచి చవలం చేశారు సకాలంలోనే శివగురు. తర్వాత ఉపనయనం చేద్దామని సంకల్పం చేశారట. మూడవ సంవత్సరంలోనే శివగురువు పరమపదించారు. అయితే శివగురు బాగా అపక్షయావస్థలోనే శంకర భగవత్పాదాచార్యుల వారికి జనకులైనారు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాతనే శంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చారు కనుక ఆ సమయానికి ఆయన వెళ్ళిపోయినారు. శివగురు సరజం స్త్రిసమే శిశావమృత కర్మవశః సుతమోదితః ఉపనినీషత సూతమపి స్వయం నహి యమోస్య కృతాకృతమీక్షతే, నిజంగా యమధర్మరాజు ఇది చెయ్యవచ్చును చెయ్యకూడదు అని తలచడు కదా. అంతటి మహత్తరమైనటువంటి సర్వజ్ఞమూర్తిని ప్రసాదించి మరి అతడి యొక్క ఉదయాన్ని, గొప్పదైనటువంటి భవిష్యత్తుని తండ్రి చూడకుండానే తీసుకెళ్ళాడు కదా. యముడు మంచి చెడ్డ కూడా చూడ్డు. ఇహ భవేత్ సులభం న సుతేక్షణం న సుతరాం సులభం విభవేక్షణం, సామాన్యంగా కుమారుడు కలగటమే చాలా గొప్ప అదృష్టం, ఆ కుమారుని యొక్క విభవమును చూడటం అనేది ఇంకా గొప్ప అదృష్టం. సుతమవాప కథంచిదయం ద్విజ, వృద్ధాప్య స్థితిలో వృద్ధదశలో సుతుణ్ణి పొంది కూడా నఖలు వీక్షితమైష్ట సుతోదయం, ఆ సుతుని యొక్క ప్రాభవాన్ని మొత్తాన్ని కూడా చూడలేకపోయినాడు కదా శివగురు అని అంటారు విద్యారణ్య మునీంద్రులు. అక్కడి నుంచి సరే దుఃఖించిన తర్వాత అప్పటికి ఇంకా ఉపనయనం కాలేదు భగవత్పాదుల వారికి. అందువల్ల జ్ఞాతుల చేతనే కర్మకాండంతా జరిపించింది ఆర్యాంబ. తరువాత జ్ఞాతుల ద్వారానే కుమారుడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చేయించింది. అక్కడి నుంచి గురుకులానికి పంపించింది. సమస్త విద్యలు విద్యాధినాథుడు ఆయన. ఆయనకి విద్యలు గురువుగారు ఊరికే నామమాత్రమే. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని మామూలుగా గొప్ప యోగులైనటువంటి వాళ్లే ప్రాక్తన జన్మార్జితమైనటువంటి సుకృతాన్ని అనుసరించి విద్యలన్నింటినీ పూర్వజన్మలో గ్రహించిన వాటిని ఇక్కడ అతి సులభంగా గ్రహిస్తారు. అసలు విద్యాధినాథుడైనటువంటి పరమశివుడి యొక్క అంశ కనుక ఆ విద్యలన్నీ కూడా కరతలామలకమైనట. అప్పుడు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి స్వామివారిని చూచి ఒటు అప్పుడు వేరే బ్రహ్మ సమహ, చతుర్వేదములు బ్రహ్మదేవుని నుండి ఎట్లా అయితే వచ్చినాయో అట్లానే చతుర్వేదములు కూడా ఈయన నోట్లో ఉండటం వల్ల ఈయన బ్రహ్మ వేదంలో అని అనుకుండేవాళ్ళట. తదంగని చెయ్యే గార్గ్యోపమహ, అంగాలు ఏవైతే ఉన్నాయో శిక్షా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం వీటిల్లో గర్గ మహర్షి వంటి వాడు అని అనుకుండేవాళ్ళట. తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురు సమహ, ఆ అంగాలు కానీ వేదాలు కానీ వీటిల్లో ఉండేటువంటి అర్థాలన్నింటినీ చక్కగా నిర్వహించడంలో సాక్షాత్ బృహస్పతి అని అనుకుండేవాట. తత్కర్మ సంవర్ణనే ఆసీజ్యైమిని రేవా, వేదములలో ఉండేటువంటి పూర్వభాగములలో ఉండేటువంటి సమస్త సందేహాల్ని తీర్చడానికి గాను ఏర్పడినటువంటి పూర్వమీమాంస సూత్రములన్నిట్లనీ రచించినటువంటి జైమిని మహర్షి ఉన్నాడు. ఆ తాత్పర్యార్థమును తెలియజేయటంలో జైమిని మహర్షి అయినా అని అనుకుండేవాళ్ళ. తద్వజనజ ప్రోద్బోధ కందేశమో వ్యాసేనైవ సమాహ, ఉపనిషత్తులన్నింటినీ కూడా సమన్వయపరిచి ఉత్తరమీమాంసల సూత్రములను గ్రథనం చేసినటువంటి వ్యాసునితో సమంగా అనుకున్నారట. నవో వాణీ విలాసైన్ రూప కాదు కాదు, కేవలము సరస్వతిమూర్తి ఈయన అని కూడా అనుకున్నారట కొందరు. ఇలా ఉంటూ ఉండగా బ్రహ్మచారి అగ్నికార్యము భిక్షాటనము చేయకుండా 7 రోజులు కనుక ఉన్నట్లయితే అవకీర్ణి వ్రతం చరేత్ అని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవకీర్ణి ప్రాయశ్చిత్తం చేయాలి 7 రోజులు వరుసగా కనుక అగ్నికార్యము కానీ భిక్షాటనం కానీ చేయకపోతే. సహవటువులతో సహా స్వామివారు రోజు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఒక కొత్త దోమన వెళ్ళారు. మనం కాలడీ వెళ్ళినప్పుడు ఆ గ్రామాన్ని చూచే ఉంటాం, ఆ ఇంటిని కూడా అందరం. ఈనాటికి ఆ దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ అక్కడికి వెళ్ళి భిక్షాందేహి అని అనేటప్పటికీ పాపం చాలా బేదరాలు. బ్రాహ్మణ గృహిణి, ఇంతటి బ్రహ్మతేజస్సు మూర్తి భవించినటువంటి ఈ ఒటువుకి నేను ఏమీ వేయలేకపోతున్నా కదా, ఏమి నా అశక్తత అని చాలా బాధపడుతూ కళ్ళమని నీళ్లు గారుస్తూ ఇల్లంతా వెతికిందిట. ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఈయన ఒళ్ళో వేసి, స్వామి నాకున్నటువంటి సంపత్తి ఇదే అని ఎంతో బాధపడ్డదిట ఆవిడ. అపిభైక్షమకించనత్వతో ధిగిదం జన్మ నిరర్ధకంగతం. ఆహా, ఇట్లాంటి ఒటు వచ్చినప్పుడు సక్రమమైనటువంటి భిక్షను వేయలేకపోయినాను కదా, ఈ జన్మ నిరర్థకమైంది అని ఆ తల్లి అశ్రువుల్ని కారుస్తూ బాధపడ్డదిట. ఇది దీనముదీరయంచ సౌప్రపదా వామలకం వ్రతిందవే కరుణం వచనం నిశమ్య సోప్యభవజ్ఞాన నిధిర్దయార్ద్రధీ. ఇంత దీనంగా ఆవిడ మాట్లాడుతూ ఉంటే స్వామివారి హృదయం కదిలిపోయింది. ఏమిటి తల్లికి ఇట్లాంటి బాధ అని అనుకొని, సమునిర్మురజిత్ కుటుంబిని పరచిత్రైర్నవనీత కోమలై మధురైరుపతస్థివంస్తవైర్ ద్విజదారిద్ర్యదశాని వృత్తయే. కనకధారాస్తవం అనేది మహిళా లోకంలో చాలామందికి తెలిసే ఉంటుంది, మనకు కూడా అందరికీ తెలుసు. ఆ కనకధారాస్తవం అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఈ బీదరాలకి ఏదో ఉపకారం చేయాలి. తను బ్రహ్మచారి, తన దగ్గర ధనమే ఉండదు, తనేమీ సహాయం చేయలేడు. ఎవరు సహాయం చేయాలో వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయడానికి ప్రేరణ కలగాలి. ఆ ప్రేరణ తను ఇద్దామనుకున్నారు స్వామివారు. అక్కడికి స్తవం చేయటం ప్రారంభించారు. ఇవి ఈ శ్లోకాలు దీంట్లో లేవు కానీ మనకి విడిగా కనకధారాస్తవం విడిగా లభిస్తుంది దాంట్లో ఉండే. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా అని ప్రారంభించి 17 శ్లోకాలతో అత్యద్భుతమైనటువంటి స్తవం బీజాక్షరాలతో చేశారు.
అథ కైటభజిత్ కుటుంబిని టటిరుద్దామని జంగకాంతిభిః సకలాశ్చిరిశ ప్రకాశయంచ చిరాదా విరభూత్తదగ్రత.
ఇలా ఎప్పుడైతే ప్రార్థించారో స్వామివారు, ఆ విష్ణుదేవుని యొక్క పత్ని అయినటువంటి ఆవిడ మెరుపుల యొక్క తేజస్సుతో కూడుకున్నటువంటిదై అక్కడికి వచ్చిందిట. సమస్త దిక్కుల్ని ప్రకాశింపజేస్తూ దర్శనమిచ్చింది.
అభినంద్య సురేంద్రవందితం పదయుక్తం పురతకృతాంజలి లలితస్తుతిభిః ప్రహర్షిత తమువాచ స్మిత పూర్వకం వచ.
తనని ఇట్లా స్తోత్రం చేసినటువంటి ఆ మాణకుణ్ణి చూచి చాలా సంతోషించింది, అభినందించింది. నాయన చాలా చక్కగా నువ్వు స్తుతించావు, అయితే నీ హృద్గతమైనటువంటి విషయం నాకు తెలియకపోలేదు, తెలుసు.
విదితం తవ వత్స హృద్గతం కృతమేభిర్న పురా భవే శుభం అధునా మరపాంగ పాత్రతాం కథమేతే మహితామవాప్నుయు.
ఇక్కడ చెప్పదలుచుకుంటే ఇవాళ్ళల్లా సరిపోతుంది క్లుప్తంగానే అనుకుందాం. ఎందువల్లంటే ఉత్తర మీమాంసలో చాలా అధికరణాలు ఉన్నాయి, పూర్వమీమాంసలో కూడా కొన్ని అధికరణాలు ఉన్నాయి. ఫలాధికరణం అని బ్రహ్మసూత్రాల్లో తృతీయాధ్యాయంలో ద్వితీయ పాదాంతంలో వస్తుంది. అక్కడ విషయం ఏమిటి అంటే, ఒక కర్మ చేస్తూ ఉన్నాము, ఈ కర్మ ఫలము కర్మ వల్లనే వస్తుందా, ఈశ్వరుడు ప్రసాదిస్తాడా? దీనివల్ల చాలా కోలాహలమైనటువంటి శాస్త్రార్థం ఉన్నది. చివరికి సిద్ధాంతీకరించింది ఉత్తరమీమాంసలో వ్యాసుల వారు, శంకర భగవత్పాదాచార్యుల వారు. కర్మ అనేది నశ్వరము కనుక, ఈ నశ్వరమైనటువంటి కర్మ ఫలాంతము వరకు ఉండే అవకాశం లేదు కనుక, మీరు కల్పించేటువంటి అపూర్వము అనేది కూడా స్థాయిగా ఉండటానికి అవకాశం లేదు. కర్మ కానీ అపూర్వము కానీ ఏ ఉన్నప్పటికీ పరమేశ్వరానుగ్రహం అనేది ఉండాలి కనుక, ఎలా అయితే ఒక రాజపురుషుడు తనకి దగ్గర పనివాళ్ళ యొక్క మంచి చెడ్డ చూస్తూ వాళ్ళ యొక్క కర్మఫలాన్ని అనుసరించి యథాకాలంలో యథాదేశంలో ఎట్లా అయితే వాళ్ళకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడో అట్లానే పరమేశ్వరుడు కూడా ఇస్తాడు. తావన్మాత్రేనే అతడికి ఒకళ్ళ మీద ప్రీతి కానీ ఒకళ్ళ మీద ద్వేషం కానీ లేదు. వైషమ్యనైర్ఘృణ్యే న సాపేక్షత్వాత్ తథాహి దర్శయతే అని వైషమ్యనైర్ఘృణ్యాధికరణంలో కూడా ఈ విషయం ప్రతిపాదన చేయటం జరిగింది. అదే అంటున్నది ఇక్కడ లక్ష్మీదేవి, నిజమే నీ హృదయం నాకు తెలిసింది, వీళ్ళు ఎప్పుడూ సుకృతం చేసుకోలేదు పూర్వజన్మలో, మరి ఏ కారణం వల్ల నేను ఇప్పటికీ ఇస్తున్నాను? అమ్మా నువ్వు అట్లా అనద్దు, అచ్యుక్తై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే అని కూడా ఉన్నది కనుక, పుణ్యము కానీ పాపము కానీ చాలా ఉత్కటమైనది చేసినప్పుడు దాని యొక్క ఫలితం అప్పటికప్పుడు కూడా రావచ్చు కదా. ఇప్పుడు నాకు ఈ ఆమలకం వేసింది, ఒక ఉసిరిగాయ వేసింది, నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే చేయవచ్చు. పంక్తిలో చివర కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైనప్పుడు చక్కగానే వడ్డన అందుతుంది. అట్టానే స్వామివారు ఆ రకంగా ప్రార్థించారు.
నిజగాదాంబమయీదమర్పితం.
అమ్మా వెనక ఎప్పుడో చేసుకోలేదు, బాగానే ఉంది, ఇప్పుడు నాకు ఇది ఇచ్చింది కదా. ఆవిడకి ఇంట్లో ఏమీ లేని సమయంలో ఆవిడ ఇది నాకు ఇచ్చింది కదా.
ఫలమధ్య దదస్వతత్ఫలం.
ఈ ఫలానికి తగినటువంటి ఫలాన్ని నువ్వు
దయనీయో యది తేహమిందిరే.
ఆమె మీద దయచూపమనటల్లా నేను, నా మీద దయచూపు.
దయనీయో యది తేహమిందిరే
అన్నారు స్వామివారు.
అమునా వచనేన తోషిత కమలా తద్భవనం సమంతత.
ఈ మాట చెప్పేటప్పటికీ తనకేం కోరుకోలే భగవత్పాదుల వారు, ఆ దరిద్ర బ్రాహ్మణ స్త్రీకి సంపత్తిని కలిగించమని కోరాడు అంత చిన్న వయస్సులో, 7 సంవత్సరాల వయస్సులో. దానితో ఆవిడ చాలా ఆనందించి
కనకామలకైర పూరయ జనతాయ హృదయంచ విస్మయై.
బంగారు ఉసిరికాయలతో ఆ ఇంటిని విస్మయంతో కాలడి గ్రామవాసుల యొక్క హృదయములను నిండింపజేసింది.
జనతాయ హృదయంచ విస్మయై.
అయితే అప్రస్తుతం అనుకోకండి, ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఆవిడ వీద బ్రాహ్మణి కనుక ఆవిడకి ఏమీ లేక ఒక ఉసిరికాయ వేసింది. దీనికి ఒక చిన్న కథ ఉన్నది, 2 నిమిషాల్లో ముగిస్తా. ఒక ఆయన బీద బ్రాహ్మడే, ఆయనకి పెరడు ఉన్నది, ఇంకా ఏమి ఆస్తిపాస్తులు లేవు. ఆ పెరట్లో తోటకూర వేసుకుని రోజు శాకదానం చేసేవాట. రోజుకి 2 కట్టలు 3 కట్టలు 4 కట్టలు వచ్చిన వాళ్ళు బజార్లో పోతున్న వాళ్ళని పిలిచి, స్వామి మా ఇంట్లో ఉన్నది ఇది, నాకు ఇంతకంటా సత్తా లేదని ఆ తోటకూర ఇచ్చేవాట. ఇది నియతంగా చేస్తూ ఉండేవాట ఆయన. దీనితో ఇతడు గొప్ప సుకృతాన్ని పొంది మహత్తరమైనటువంటి సంపన్నుడి యొక్క ఇంట్లో ఈయన గృహస్థుగా పుట్టాడు. ఈయనకి పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంది. ఉండి ఏం చేశాడు అంటే, ఒక ఆయనకి చాలా భూవసతి ఉన్నది, ఒక 5 ఎకరాలు అచ్చం తోటకూర వేశాడు. పెద్ద 2 బండ్లు రోజు ట్రాక్టర్తో తెప్పించేవాడు. ఇది వచ్చిన వాళ్ళకల్లా ఇస్తూ ఉండేవాడు. ఇచ్చినా ఇంతవరకు బాగానే ఉండేది. ఈయనకి అనర్థం ఏమైందంటే, ఈ పూర్వజన్మ స్మృతి ఉండటం అనేది అనర్థమైంది. ఇచ్చి అయ్యా అంతవాడిని ఇంతవాడిని అయినాను, ఇంతవాడిని ఎంతవాడిని అవుతాను అని అడిగేవాట. అడిగితే వాళ్ళకేం అర్థమయ్యేది కాదు. అయ్యా మీకేం, మీకు మంచి సుకృతం వస్తుందండి అని చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. సరే, వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరమాత్మ వచ్చాడు. మంచివాడు ఇతను చెడిపోతున్నాడు, చెయ్యవలసినటువంటి విధానం తెలియటల్లా అని గమనించి ఈ మాట అడిగేటప్పటికి, నాయన అంతవాడివి ఇంతవాడివి అయినావు, మళ్ళీ ఇంతవాడివి అంతవాడివి అయితా అంటే, ఆనాడు నీకు ఏమీ లేదు కనుక నువ్వు ఆ చేసిన దానివల్ల ఇంతటి సుకృతాన్ని పొందావు, ఇప్పుడు చెయ్యటానికి తగినటువంటి సత్తా ఉన్న సమయంలో కూడా నీవు దానిని దృష్టిలో పెట్టుకొని తేలిగ్గా ఉన్నటువంటి భావంతో. అలానే శారదమ్మ వారికో శంకర భగవత్పాదాచార్యుల వారికో ఇచ్చేది, మనకి తోచినట్టు మనకి చేతయింది ఇచ్చేది, ఏదన్నా కొంచెం చౌక్గా వచ్చే వస్తువు ఇద్దామని అనుకోకుండా, ఆ ఉన్న దాంట్లో మంచిదాన్ని మన శక్తి కొద్దే. ఇప్పుడు శక్తిని అతిక్రమించి ధర్మం చేయమని ఎక్కడా బోధించదు, ఏ శాస్త్రం బోధించదు. ఆ చేసేది మాత్రం సక్రమంగా భగవద్భక్తితో ఉన్న దాంట్లో మంచిది. మన బంధువులకి మన అల్లుడికే మంచిది పెడతాం ఉన్న దాంట్లో, మరి భగవానుడికి సమర్పించేటప్పుడు మనం ఎట్లాంటిది సమర్పించాలి, ఈ దృష్టితో ఉండాలి. కానీ అవేళ కనకామలకం ఉరిషిప్పించాడు శంకర భగవత్పాదాచార్యుల వారు, ఉసిరిగా వేస్తే మహాఫలం అని మాత్రం ఎవరూ అనుకోవద్దు. అథ చక్రభృతో వధూమయే సుకృతేంతర్ధిముపాగతే సతి ప్రశశం సురతీవ శంకరం మహిమానంతమవేక్ష్య విస్మితాః. ఆ కారడి గ్రామస్తులే కాక ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యాన్ని పొంది శంకర భగవత్పాదాచార్యుల వారిని చాలా విస్మృతులై స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఏమని స్తోత్రం చేశారు అంటే, దివికల్పతరురు యథా తథా భువి కళ్యాణ గుణో హి శంకర సురభూసురయోరభిప్రియ సమభూదిష్ట విశిష్ట వస్తుడః. ఎక్కడో స్వర్గంలో కల్పవృక్షం అని అంటారు, ఎక్కడో కల్పవృక్షం దీనికి మాకు శంకరుడు ఉన్నాడు, ఆయన వల్ల ఇహలోక పరలోకాలలో ఉండి దేవతల ద్వారా ఏమన్నా కావాలన్నా ఆయనే చేయించగలడు, ఇక్కడ ఏమన్నా కావాలన్నా ఆయనే చేయించగలడు అని వీళ్ళందరూ అనుకుంటున్నారట. సరహస్య సమగ్ర శిక్షిత కల విద్యస్య యశస్వినో వపు ఉపమాన కథా ప్రసంగమప్య సహిష్ణు శ్రియమన్వపద్యత. కేవలము శాస్త్రములను వేదములను గ్రహించడమే కాక రహస్యయుక్తమైనటువంటి విద్యలన్నింటినీ అభ్యసించినటువంటి స్వామివారిని ఇదిగో ఫలాని వారితో ఈయన సమానులు అని ఉపమానం చెప్పటానికి కూడా ఏది దొరకలేదుట. ఉపమాన కథా ప్రసంగమప్య సహిష్ణు శ్రియమన్వపద్యత, ఫలాని వారితో సమానులు వీరు అని చెప్పటానికి దాన్ని కూడా సహించేటువంటి స్థితి దాటిపోయిందిట భగవత్పాదుల వారి యొక్క చరిత్ర. అక్కడి నుంచి కొన్ని శ్లోకాలు విద్యారణ్య మునీందులు అత్యద్భుతంగా స్వామివారిని పాదపద్మాల దగ్గర నుంచి వరుసగా చక్కటి వర్ణన చేస్తూ వచ్చారు. దాంట్లో 2-3 మనం రుచిరా తదురస్థలీ బభా వరరస్ఫాల విశాల మాంసల ధరణీ భ్రమణోదితశ్రమాత్ పృథుషయ్యేవ జయశ్రీయాశ్రిత. పాదాల దగ్గర నుంచి వర్ణించుకొస్తున్నారు. ఆ వక్షస్థలం ఎంతో విశాలంగా మాంసలంగా మెత్తగా చాలా అందంగా ఉన్నదిట. ఇది ఎలా ఉంది అని అంటే, భవిష్యత్తులో ఈయన ఇప్పటికే సమస్త దిక్కులకి పాకిపోయింది ఆయన యొక్క ప్రతిభ. అందరినీ జయిస్తారు. ఆ జయించినప్పుడు ఆ జయశ్రీ అంటే జయలక్ష్మి, ఆవిడ భారతదేశం అంతా పర్యటించిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలి కదా. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? ఈ హృదయం మీదనే విశ్రాంతి తీసుకోవాలి. అందువల్ల ఆ ఉరస్థలం అంత విశాలంగా ఒక పర్యంకం వలె ఉన్నదిట. అట్లానే చతుర్ముఖ బ్రహ్మ ఆయన యొక్క కపోలములను అంటే ఈ దవడలను తయారు చేసేట. ఎట్లా ఉన్నాయంటే అద్దాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయట. అలా సూర్యరశ్మి పడితే ప్రతిఫలిస్తున్నాయన్నమాట, అంత అందంగా ఉన్నాయి అవి. ఎందుకని బ్రహ్మదేవుడు అంత జాగ్రత్తగా ఎందుకు చేసేట అంటే, సుఖపోల తలే యశస్విన శుశుభాతే శితభాను వర్చస వదనాశ్రిత భారతీ కృతే విధి సంకల్పిత దర్పణావివ. ఆ స్వామివారి యొక్క జిహ్వాగ్రము ఎందు నర్తిస్తూ ఉంటుంది సరస్వతీదేవి తన భార్య. మరి మధ్య మధ్య ఆవిడ కాస్త అద్దం చూసుకోవడానికి వీలుగా ఉండాలని కపోలాలను అద్దాలలాగా సృజించాడట బ్రహ్మదేవుడు. ఈ అంటే అన్నీ ఒక్కొక్కటి ప్రత్యేకంగా చదువుతూ పోతే ఎంతో అందంగా ఉంటుంది. కానీ అమూనాక్రతవ అయితే సరే బాగానే ఉంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరైపోయినారు, లక్ష్మీదేవిని వర్ణించారు, సరస్వతీదేవిని వర్ణించారు, ఇంకా శివుడితో అసలు సాక్షాత్ శివుడే. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నారు, అమునాక్రతవ ప్రసాదితా క్రతు విభ్రంసన కరస్స శంకర ఇయమేవభిధానయోర్జిత స్మరయో సర్వవిధోర్బుధేడ్యయో. ఆయన యొక్క అవతారమే కదా, ఇంకా ఏమిటి సామ్యం ఇక్కడ చెప్పాల్సింది ఏమన్నా ఉందా అంటే ఒక చోట వీళ్ళిద్దరికీ సామ్యం కుదరదయ్యా. శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి సమస్త క్రతువులను ఉద్ధరించాడు. ఆయన ఏం చేశాడు, పరమశివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి భేదం లేదు, అంతా శంకరుడి యొక్క పోలిక ఎక్కడుంది. మా శంకరుడి దగ్గర క్రతువుల్ని ఉద్ధరించినటువంటి గొప్పతనం కూడా ఉంది, ఆయన దక్షయజ్ఞం ధ్వంసం చేసినటువంటి వాడు. ఈ తేడా ఉంది కదా. అయితే కలిసిన లక్షణాలు చాలా ఉన్నాయి. మన్మధుణ్ణి దగ్ధం చేయటంలో వీళ్ళిద్దరూ సమానులే సుమా అని ఇలా వర్ణించుకొచ్చారు భగవత్పాదుల యొక్క వర్ణన. నబూవ పురాతనేషు తత్సదృశోనాద్యతనేషు దృశ్యతే భవితా కిమనాగతేషు వా నను మేరో సదృశో యథాగిరి. ఇతఃపూర్వం ఇట్లాంటి మూర్తి ఎక్కడన్నా మనకి పురాణాల్లో కానీ ఎక్కడైనా ప్రసిద్ధమైంది ఉన్నదా? లేదు. వేదంలో ఒక్కచోట ఉందండి. భగవత్పాదుల వారు శివావతారమే అని అనటానికి ప్రమాణాలు పురాణాలు చాలా ఉన్నాయి. పురాణాలని నాన్నగారు రాసిన దాంట్లో చాలా ఉదహరించారు, అక్కడనే ఇది కూడా ఉదహరించారు. ఈ విషయాన్ని మొట్టమొదట్లో ఆ మహాస్వామి వారు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి చరణులు కాలడిలో వెల్లడించారు. భగవత్పాదుల వారు శివావతారం అనటానికి పురాణాలు ఒక్కటే కాదు సాక్ష్యం. చతుర్భి సహశిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని యత్రాస్తే ఋష్యశృంగస్య మహర్షి రాష్ట్రమో మహాన్ కళాపి తతో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని ఇట్లాంటి వాక్యాలన్నీ ఉన్నాయి. ఇవి కాక మనకి నమో భవాయ చ వ్యుప్తకేశాయ చ నీలగ్రీవాయ చ, ఆయన విషభక్షణం చేశాడు కనుక నీలగ్రీవుడుగా వర్ణింపబడ్డాడు. నమః కపర్దినే, గంగాని ధరించడానికి వీలుగా జటాజుటాన్ని మొత్తాన్ని చుట్టుకొని ఉన్నాడు కనుక కపర్దినే. బాగానే ఉన్నది, వర్ణిస్తున్నది వేదం. శృతిమాత భూత భవిష్యత్ దత్తమానాలను అన్నింటినీ వర్ణిస్తున్నది. వ్యుప్త కేశాయ చ, కేశములు లేకుండా ఉన్నటువంటి వాడికి నమస్కారము. కేశములు లేకుండా శంకర భగవత్పాదులు కాక మరొక అవతారం ఎక్కడైనా శివావతారం ఎవరికైనా తెలుసునా? శృతి చెప్పింది, చతుర్వేద భాష్యకర్త అయినటువంటి విద్యారణ్య మునీశ్వరులు అక్కడ రాశారు సాక్షాత్ శంకర యొక్క వర్ణనే ఇక్కడ చెప్పబడి ఉన్నది అని. కనుక శృతి కూడా భగవత్పాదుల వారు శివావతారులు అనేటువంటి విషయాన్ని విస్పష్టంగా ప్రతిపాదించింది. ఈ విషయాన్ని మనందరికీ ఉపదేశించినటువంటి మహాస్వామి గారు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి చరణులు. న బభూవ పురాతనేషు సదృశః, ఇతఃపూర్వం వాళ్లలో ఎవరు కూడా భగవత్పాదుల వారి వంటి అవతారం ఎక్కడా రాలే. నాద్యతనేషు దృశ్యతే, పోనీ ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారా? ఈ కాలంలో కూడా ఎవరు లేరు. భవితా కిమనాగతేషు, భవిష్యత్తులో ఎవరన్నా వస్తారా? ఎట్లా వస్తారు, ఎందువల్ల రారు? మేరు పర్వతం వంటిది మేరు పర్వతమే, కానీ మరొక పర్వతం వస్తుందా? రాదు. కనుక శంకర్ల వంటి వారు మరొకరు రానే రారు సుమా అని. నను మీరు సదృశో యథాగిరి, మీరు పర్వతం వంటి మరొక పర్వతం ఎక్కడా లభ్యం కాదు కదా, అందువల్ల శంకరులతో తుల్యమైనటువంటి మరొక మూర్తి ఎక్కడా లేదు అని సాగ్గా వర్ణించుకొచ్చిన తర్వాత పరిశుద్ధ కథాసు నిర్జితో యశసా తస్య కృతాంకన శిశి స్వకళంక నివృత్తయేధునాభ్యుధౌ మజ్జతి సేవతే శివం. అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారట శంకరుడు పేర్లోనే, అందరికీ సుఖాన్ని కలిగించేటువంటి లక్షణం కనిపిస్తున్నది. అయితే శంకరుని యొక్క ఒక్క పవిత్రమైనటువంటి కథతో చంద్రుడికి పోలిక లేదు, తారాపహరణం చేశాడు కనుక. కనుక పరిశుద్ధ కథాసు నిర్జిత దాంట్లో జయింపబడ్డాడు. పారిశుద్ధ్యం అనేది భగవత్పాదుల వారికి ఉన్న పారిశుద్ధ్యం శంకర చంద్రుడికి లేదు. యశసాదస్య కృతాంకన శిశి పుని యశస్స అంటే మలినాంకుడుగా ఆయనకి పేరుంది. అంటే ఒక చిహ్నం ఉన్నటువంటి వాడు లక్ష్మణి, మధ్యలో కాస్త ఒక మత్స కనిపిస్తుంది చంద్రుడిలో. భగవత్పాదుల వారిలో అట్లాంటి మత్స ఎక్కడా లేదు. అందుకని ఏం చేస్తున్నట్ట అంటే అసలు ఈయన క్షీర సముద్రంలోంచి ఎందుకు పుట్టాడు, క్షీర సముద్రంలోంచి పుట్టడానికి కారణం ఏమిటి అంటే స్వకళంక నివృత్తయే అధునాప్యురథౌ మజ్జతి సేవతే శివం. ప్రతిరోజు ఆ క్షీర సముద్రంలో స్నానం చేస్తాట. శంకరుల వారి వరే నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి కోరికతో క్షీర సముద్రంలో స్నానం చేసి రోజు ఉదయిస్తూ ఉంటాట. ఇది చంద్రుడి యొక్క గోళ. ఇలా భగవత్పాదుల వారి యొక్క స్వచ్ఛతని గురించి కూడా విద్యారణ్య మునీంద్రుడు. ఇక అసత్ప్రపంచశ్చతురాననోపి సన్, ఇతడు సమస్త వేదములను అధ్యయనం చేసి బ్రహ్మదేవుడిగా కీర్తింపబడ్డాడు అని ఇతపూర్వం మనం చదువుకున్నాం. కానీ ప్రపంచరహితుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ చతురానన అంటే సుందరమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఆయన ప్రపంచ సృష్టి చేస్తాడు, ఈయన ప్రపంచముతో సంబంధం లేకుండా ఉన్నటువంటి చతురాననుడు. అభోగయోగి పురుషోత్తమోపి సన్ను, భోగి అంటే శేషశాయి, అశేషుడు, అతడి మీద శయనించినటువంటి వాడు మహావిష్ణువు. ఆయనకి పురుషోత్తముడు అని పేరు. ఈయన పురుషోత్తముడు కానీ ఈయన భోగములతో సంబంధము ఉన్నవాడు కాదు. అభోగయోగి పురుషోత్తమోపి సన్ అనంగజేతాప్యవిరూప దర్శన. శివుడు కూడా మన్మధుణ్ణి జయించాడు. శంకర భగవత్పాదుల వారు మన్మధుణ్ణి జయించే ఉన్నాడు ఆయన యొక్క చరిత్ర మొత్తాన్ని చూస్తే. అయితే శివుడికి ఆ మూడో కన్ను విరూపాక్షుడు అని వికృత నేత్రుడు అనేటువంటి పేరుంది. కానీ భగవత్పాదుల వారికి అట్లాంటి పేరు లేదుట. అనంగజేతాప్యవిరూప దర్శన, ముఖం చాలా ప్రశాంతంగా అందంగా రెండు కళ్ళతోనే కనిపిస్తుంటుంది. శివుని వలె వికృత రూపం లేదు భగవత్పాదుల వారికి. యయత్య పూర్వో జగద్వయీ గురు, ఈ జగద్గురువు అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు జయించుగాక అని ఈ అధ్యాయాంతంలో చెప్పారు. ఇక 7వ సంవత్సరం వయస్సు వచ్చింది. ఇతి సప్తమహాజనేఖిల శ్రుతిపారంగతంతతోబటు పరివృత్య గురోకులాత్ గృహే జననీం పరియచరన్ మహాయశా. మహాత్ముల యొక్క నడవడిక, రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రతిపక్షి అయినటువంటి మారీచుడి చేత స్తుతింపబడినటువంటి వాడు రామచంద్రమూర్తి, ఆదర్శమూర్తి అని మనం ఎట్లా అయితే అనుకుంటాము. భగవత్పాదుల వారు కూడా సమస్త విద్యల్ని అక్కడ అభ్యసించిన తర్వాత విద్యాస్నాతకుడే ఇంటికి వచ్చేశారు. వ్రతస్నాతకుడు కాకపోవచ్చు, 2 సంవత్సరాలే గురుకులంలో నివసించారు కనుక విద్యాస్నాతకుడై గురువుగారి అనుజ్ఞ తీసుకొని ఇంటికి వచ్చేశారు. ఈయనతో సహపాఠులు ఎవరూ అంది రాలేదుట. ఆ సహపాఠులకి గురువుగారి దగ్గర ఒకసారి చెప్పుకొని వెంటనే తనే పాఠం చెప్తూ ఉండేవారట. ఇక ఇతడికి మనం చెప్పాల్సింది ఏముంది అని గురువులందరూ అని అనుకున్నారు. చెప్పాల్సింది లేదు కనుక నాయన నువ్వు ఇంకా మాతృసేవ చేసుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. ఆ ప్రకారంగా వచ్చేశారు స్వామివారు. పరిచరజ్జనని నిగమం పఠన్నపి హుతాశ హుతాశరవి సవనద్వయం మమ వరై నియతం పరిపూజయ శిశురవర్తత సంస్తరణిర్యథ. వేదాధ్యయనం చేస్తూ ఇంకో అధ్యాపనం చేస్తూ ఉదయం సాయంత్రం అగ్నిసేవ చేస్తూ ఉన్నారు స్వామివారు. శిశుముదీక్ష యువాపి నమన్యుమాన్ను దిశతి వృద్ధతమోపి నిజాసనం అపి కరోతి జనకరయోర్యుగం వశగతో విహితాంజలి తత్క్షణాత్. ఈయనకంటా అందరూ వృద్ధులే, అయినప్పటికన్నీ వాళ్ళందరూ ఎంతో గౌరవించారు. ఈయన వస్తుంటే లేచి నిలబడేవాళ్ళు, ఈయనకు ఆసనం ఇచ్చి కానీ వాళ్ళందరూ గుర్తుండేటువంటి వాళ్ళు కారు. అలాంటి స్ఫూర్తి ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు స్వామివారు. ఆ పూర్ణానది కొంచెం దూరంలో ఉండేది, ఇప్పటికీ మనకు కనిపిస్తుందండి. ఆ పూర్ణానది 2 పాయలుగా ఉంటుంది. ఆ పాత పూర్ణానది ఒక పక్క నుంచి పోయేటువంటి లక్షణాలు కనిపిస్తే ఈ పూర్ణానది భగవత్పాదుల వారి యొక్క గృహం పక్క నుంచే వస్తూ ఉంటుంది. ఆర్యమ్మ పెద్దతనం వచ్చింది ఆవిడికి, నీళ్లు తీసుకురావటానికి వెళ్ళింది స్నానానికి. వెళ్ళి వస్తూ ఎండ పెట్టుకుట్టి అక్కడ కాసేపు పడుకున్నది. ఈ సంగతి తెలుసుకొని తన యొక్క శిష్యులందరినీ తీసుకొని వెళ్ళి ఆవిడకి కమలాలతో వాటితో పరివీజనం చేసి నెమ్మదిగా కాస్త ఇది చేసి ఆవిడని నెమ్మదిగా ఎత్తుకొని తీసుకొని వచ్చారు. వాళ్ళ రాత్రి ఆలోచించారు స్వామివారు, ఇలా తల్లిగారు ఇట్లా బాధపడటం న్యాయం కాదని ఆ పూర్ణానదికి అధిష్టాతృ దేవతను గురించి ప్రార్థించారు తల్లి. మా తల్లిగారికి నువ్వు సుఖాన్ని కలిగించాలి అని, నాయన అట్లానే చేస్తాను, రేపు తెల్లవారేటప్పటికి నీకు కోరిక తీరుతుంది కలియే అని. అక్కడ కలియే పదమునకు ప్రాతకాలే అనేటువంటి అర్థం రాశారు వ్యాఖ్యాతలు. ఈ హితం తవ భవిష్యతి కాలియే, యోహితం జగత ఇచ్చసి బాల్యే, ఇత్యవాప్య సవరంతటి నీ తత్సత్యవాక్ సదన మా పవినీత. తెల్లవారేటప్పటికి అపూర్ణానది వీళ్ళింటి పక్కనికి పారటం మొదలుపెట్టింది. ఏదో వర్షపు తుంపుర్లాగా పడుతూ ఉంటే నదీ ప్రవాహం యొక్క తుంపుర్లు అని తర్వాత గ్రహించారు వీళ్ళందరూ కూడా. తల్లి చాలా సంతోషించింది. ఇలా ఉండగా ఈ కనకామల వర్షము, ఈ పూర్ణానందిని ఇలా తీసుకొని రావటము, ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఆ కేరళ మహారాజు, అతడు చాలా చక్కటి పండితుడు. ఇప్పటికీ కూడా కేరళ మహారాజులందరూ కూడా క్షత్రియులు. వాళ్ళు వాళ్ళు చక్కటి శాస్త్రములో మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు. రామవర్మ గారని ఆయన ఉత్పత్తివాదం మీద ఆయన వ్యాఖ్యానం రాశారండి తర్కశాస్త్రంలో ఒక పుస్తకం. అలానే ఆయన యొక్క అన్నగారి కుమారుడు ఒక ఆయన నా బాల్యంలో నేను చూశాను, అయలూరు అని 1959లో అప్పుడు కావేరీ తీరంలో ఒక చిన్న అగ్రహారం, అక్కడ అభినవ విద్యాతీర్థ స్వామివారి చాతుర్మాసలు చేస్తూ ఉండగా నాన్నగారు వెళ్ళారు ఈ గణపతి నవరాత్ర సభలకు. అక్కడికి అతడు వచ్చాడు క్షత్రియుడు. అతడు తర్కంలో శాస్త్రార్థం చేస్తూ ఉంటే తక్కిన పండితులు ఎవ్వరూ ఎదుర్కోలేకపోయినారండి, ఒక్క స్వామివారు తప్ప. అట్లాంటి విద్యలు ఉన్నాయి. మొదటి నుంచి ఆ కేరళ మహారాజులకి, కొచ్చిన్ మహారాజుకి, వాళ్ళందరికీ కూడా అలాంటి విద్యాపాఠవం అనేది బాగా ఉండేది. అయితే ఆయన చాలా మంచివాడు. స్వామివారిని తన దగ్గరికి తీసుకువచ్చి తన గృహం పవిత్రం పవిత్రితం చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయపడ్డారు. మంత్రి గారిని, కొన్ని ఏనుగుల్ని ఇచ్చి పంపించారు ఇక్కడికి. ఆ మంత్రి కూడా చాలా చక్కటి సంభాషణ చేస్తాడు. స్వామివారి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ఈయన మధ్యలో కూర్చోన్నారు, చుట్టూర్తా విద్యార్థులు కూర్చోన్నారు. స్వామి మిమ్మల్ని మా మహారాజు గారు తీసుకురమ్మన్నారు, ఇదిగో ఏనుగలు, వీటిల్లో కూడా ఈ ఏనుగు ఉన్నదే సింధూరం, ఇది కాశ్మీరజమైనటువంటి ఏనుగు, ఇది చాలా మంచిది, దీనిని అధిరోహించి తమరు అక్కడికి రావాల్సింది. నేను ఎక్కడికి రావటం అనేది నాకు సంభవించదు, అయినా ఇవన్నీ రాజభోగాలకు సంబంధించినటువంటి విషయాలు, అందుకని మీ రాజుగారికి మనస్సుకి బాధ కలగనట్లుగా నీవు నేను రాని విషయాన్ని తెలియజేయవలసింది అని చెప్పారు స్వామివారు. ఆ వచ్చినటువంటి ఆ సన్మానాలని కూడా వెనక్కి పంపించేశారు. ఇంకా రాజుగారికి అలా కాదు, స్వామివారి దర్శనం చేసుకోవాలి అని ఆయన మళ్ళీ సపరివారంగా వచ్చేసి 10,000 స్వర్ణములను అక్కడ సమర్పించి ప్రార్థించారు. స్వామి మీరు నన్ను ఆశీర్వదించవలసింది, నేను 3 నాటకాలని రాశాను, ఈ 3 నాటకాలని మీరు పరిశీలించి దీంట్లో చెప్పవలసింది అని. ఆ నాటకాలని చూస్తే స్వామివారు చాలా తృప్తి చెంది, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇంత దూరం వచ్చావు కదా, ఈ 10,000 స్వర్ణములు నేనేం చేసుకుంటాను, నీవు ప్రజలందరినీ పాలించవలసినటువంటి వాడివి కనుక ఆ ప్రజలకే నువ్వు ఖర్చు పెట్టవలసింది అని చెప్తూ ఆ మహారాజుకి, నీ కోరిక ఏమిటి అంటే నాకు సత్పుత్రుడు కలగాలి అని కోరిక ఉన్నది అంటే తప్పకుండా అవుతుంది అని చెప్పి అందరు వెళ్ళిన తర్వాత ఏమి చెయ్యాలో దానిని ఏకాంతంలో అతడికి ఉపదేశించి పంపించారు. అతడు ఆ రకముగా సంతృష్టిని చెంది వెళ్ళిపోయినాడు. కొంతకాలం అయ్యేటప్పటికి 8వ సంవత్సరం వచ్చింది స్వామివారికి వస్తున్నది. ఇంతలో ఒకరోజు అథజాతుదిదృక్షవః కళావతీర్ణం మునయః పురద్విషం ఉపమన్యుదధీచి గౌతమ త్రితలాగస్య ముఖ సమాయయుః. కైలాసానికి వెళ్ళటానికి అలవాటు పడ్డవాళ్ళు ఈ మహర్షులందరూ. మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి కుతూహలం ఉంటుంది కదా. అసలు కర్తవ్యం స్వామివారు ఏం చేయాలో అది ఇంకా చేయలేదు, ప్రారంభించలేదు. ఎలా అయితే మంధర దుర్బోధ వల్ల రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చిందో అట్లాంటి సమయం వచ్చేసింది కనుక అక్కడి నుంచి మునయ పురద్విషం, ఆ సాక్షాత్ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారట. ఎవరు వచ్చింది? ఉపమన్యువు, దధీచి, గౌతముడు, అత్రి, అగస్త్యుడు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారట. ప్రణిపత్య సభక్తి సన్నత ప్రసవిత్ర్యా సహ తాన్విధానవతు విధివన్ మధుపర్క పూర్వయ ప్రతిజగ్రాహ సపర్యయామునీన్.
వాళ్ళు ఏవో ఉపహారాలు తీసుకొచ్చారు స్వామివారికి. ఈయన ముందర వాళ్ళకందరికీ పాద ప్రక్షాళన చేసి తల్లితో సహా పాదోరకం శిరస్సును చల్లుకొని వాళ్ళందరినీ ఉన్నతాసనాల మీద కూర్చోబెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని కూడా తను స్వీకరించి వాళ్ళని కూడా ఆదరించారు. ఇది చూస్తే ఈ ఆర్యమ్మకి వణుకొస్తున్నది. అసలు ఇదేమిటి, ఈ కుర్రవాడు ఏమిటి, ఏడేళ్ల వాడు ఏమిటి, విద్యల్ని చదవటం ఏమిటి, పూర్ణానందిని పక్కకి తీసుకురావటం ఏమిటి, మరి బంగారు ఉసిరికాయల్ని రాత్తడం ఏమిటి, ఇదంతా చాలా విచిత్రంగా ఉన్నది అని ఆవిడ చాలా ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఇంకా వచ్చేస్తూ ఉంటే అడిగింది.
నిజగాద కథాంతరే ముని జననీదస్య సమస్త దర్శిన వయమద్య కృతార్థతాంగత భగవంతో జరుపాగతాగ్రహాన్.
స్వామి, మీలాంటి మహర్షులు మా ఇంటికి వచ్చారు అంటే మేము చాలా తరించిపోయినాము సుమా.
క్వకలిర్బహుదోషభాజనం క్వజయుష్మచ్చరణావలోకనం తదలభ్యత చేత్ పురాకృతం సుకృతకన్నకిమిది ప్రపంచయ.
నిజంగా మీలాంటి మహాత్ములు మా ఇంటికి వచ్చారు అంటే మేమేదో మహత్తరమైనటువంటి సుకృతం వెనకటి జన్మలో చేసుకొని ఉండాలి. ఆ సుకృతం ఎట్లాంటిదో చెప్పండి, మేమేం పుణ్యం చేసుకున్నాం. అంతేకాదు,
శిశురేష కిలాతిశేషవే యదశేషాగమ పారగోభవతు మహిమాపి యదద్భుతోస్య తద్వయమేతత్కురుతే కుతూహలం.
మీరు రావటం, ఈ పిల్లవాడు అమానుషమైనటువంటి చర్యలన్నీ చిన్నప్పటి నుంచి జరుపుతూ ఉన్నాడు. ఇతడి విద్యాప్రాభవం కానీ ఇతడి తపశ్శక్తి కానీ అసమానంగా కనిపిస్తూ ఉన్నది, వీటి కారణాలు ఏమిటో చెప్పవలసింది అని ఆవిడ ప్రార్థించింది. అప్పుడు ఆ మహర్షులందరి తరఫున అగస్త్య మహర్షి, ఏం లేదమ్మా, నీ భర్త నీవు అక్కడ వృషాచలేశ్వరుని ప్రార్థించిన సమయంలో నీకు కొద్ది వయస్సు కలిగేటువంటి సర్వజ్ఞుడైనటువంటి కుమారుడు కలగాల, లేకపోతే అనేక మంది కుమారులు విద్యారహితులైనటువంటి వాళ్ళు చాలా కాలము దీర్ఘజీవులైనటువంటి వాళ్ళు కావాలి అంటే సర్వజ్ఞుడైనటువంటి కుమారుడు కొద్ది వయస్సుడైనప్పటికీ కావాలి అని కోరారు. ఆ ప్రకారంగా సాక్షాత్ పరమశివుడే ఇక్కడ అవతరించాడు. వరయస్ అని చెప్తూ,
తరభీప్స తపసిద్ధయే శివస్తవ భాగ్యాత్తన యోయశస్విని.
సాక్షాత్ పరమేశ్వరుడే అంశతో నీ యొక్క గర్భవాసంలో పుట్టాడు.
స్వయమే బభూవ సర్వన్ విన్న తతోన్యోస్తి యతసురేష్వపి.
సరే, బాగానే ఉంది, మరి కొద్ది వయస్సు అన్నారే, ఎంత వయస్సు? ఈ మాటలు వింటేనే నాకు ఒళ్ళంతా కంపిస్తున్నది, ఏమిటి అన్నది. అంటే
శరదోష్ట పునస్తథాష్టతే తనయస్యాస్య తథాప్యసౌ పునః.
అసలు పరమేశ్వరానుగ్రహం వల్ల ఈయనకి సహజమైనటువంటి వయస్సు 8 సంవత్సరాలు, కానీ ఈయన మరొక 8 సంవత్సరాలు ఇక్కడనే సంపాదించుకుంటాడు. ఇప్పుడే కారణాంతరాల వల్ల మరొక 16 సంవత్సరాలు కూడా ఇతనికి సంభవిస్తవి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకా ఏం చెప్పొద్దని తక్కిన మహర్షులందరూ సంగతి చేసి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ మాటలు వినేటప్పటికీ ఆ తల్లి నిశ్చేష్టురాలైపోయింది. భర్త వెళ్ళిపోయినాడు బాల్యంలోనే, మరి కుమారుడు ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుమారుడి వయస్సు చాలా తక్కువ అని తెలుస్తూ ఉన్నది, దీన్ని తట్టుకోలేకపోయింది. ఇక్కడ ఒక చక్కటి ఒక్క శ్లోకం వర్ణన చేసి బయటకు వెళ్ళిపోరాం.
శృణినా కరణీవ సాధ్యత శుచినా శైవలినీవ శోషిత మరుతా కదళీవ కంపిత మునివాచా సురవత్సలా భవతు.
ఏనుగు చాలా బలవత్తరంగానే ఉంటుంది, కానీ ఆ మావటివాడు అంకుశం పెట్టి అక్కడ కొద్దిగా పొడిచినా సరే మహాబాధ. అలానే ఏనుగకి ఆ అంకుశపు దెబ్బ ఎట్లాంటిదో అట్ట తగిలింది ఆవిడ మనస్సు మీద. అలానే ఆషాఢ ప్రారంభంలో ఉండేటువంటి సరస్సులన్నీ ఎట్లా ఎండిపోతే అక్కడ ఉండేటువంటి గడ్డి అంతా ఎట్లా ఎండిపోతుందో అట్ట శుష్కించిపోయింది కాసేపటికే. మహత్తరమైనటువంటి వాయువు తోలినప్పుడు అరటి తోటలు ఎట్లా అయితే మెలికలు తిరిగిపోతాయో ఆ తల్లి కూడా అట్టానే మెలికలు తిరిగిపోయిందిట. తల్లిగారి పరిస్థితి చూచారు భగవత్పాదుల వారు. కొంత ఆవిడ ఇప్పుడు శ్రమ పడ్డా, ఇప్పుడు చెప్పదగినటువంటి మాటలు చెప్పకపోతే ఉపయోగం లేదు అని అనుకున్నారు. చక్కగా ఉపదేశం చేస్తూ వచ్చారు.
అథశోక పరీత చేతనాన్ ద్విజరాడిత్థము వాచ మాతరం అవగమ్య సంస్కృతి స్థితం కిమకాండే పరిదేవనాథవ.
అమ్మ, నీకన్నీ తెలిసిన దానివే, ఎందువల్ల ఇప్పుడు నువ్వు కొత్తగా దుఃఖిస్తున్నావు? జాతస్య హి ధ్రువ మృత్యు, ఈ మాట నీకు తెలియదా? ఈ మాట తెలిసి దుఃఖిస్తున్నావా?
ప్రబలా నిలవేగ వెళ్ళి తద్వజక్చీనాం శుక కోటి స్మంచంచలే అపిమూఢమతిహ్కళే బరే కురుతేక స్థిర బుద్ధిమంబికే.
ద్వారకలో రోజుకి 2-3 సార్లు పైన ఉండేటువంటి ధ్వజం మారుస్తారు ఆ గుడ్డని. పెద్దది జెండ. ఆ జెండా యొక్క చివర కదలకుండా ఉండాలి అని ఎవడన్నా అనుకుంటే అది ఎప్పుడైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కనుక అది కదలటమే దాని యొక్క సహజమైనటువంటి తత్వం. కనుక ఈ జన్మలు కూడా అంతే. ఇవి ఇళ్ళకాలం అట్లానే ఉంటాయని కానీ దాని మీద ఆశ పెట్టుకోవటం కానీ చాలా పొరపాటు కదా. నువ్వు దాని గురించి ఎందువల్ల అట్లా అనుకుంటూ ఉన్నావు? అట్లాంటిది ఇది ఈ కళేబరం అనేది. కతినామ సుతాన లాలిత కతివానేహ వధూర భుంగి కోనుతే క్వచతాహ్వయం భవసంగ కలు అంధసంగమ. అయితే నీవు ఎన్ని జన్మలు ఇచ్చావు తత్పూర్వం? అక్కడ ఎంతమంది కుమారులు కలిగారు? ఆ కుమారులకు ఎంతమంది భార్యలైనారు? వాళ్ళకి ఎంతమంది సంతానం? వీళ్ళు ఎవరైనా నిలబడి ఉన్నారా ఈనాటి వరకు? మరి నువ్వు దేనికి ఈ జన్మ ఇది ఒక్కటే కాదు కదా, భవిష్యత్తులో నీకు మాత్రం జన్మ ఉండదా? అందువల్ల ఇది ఎట్లాంటిది, సంసారము అనేటువంటిది ఎట్లాంటిది అంటే, ఒక రైలు పెట్టా హైదరాబాద్లో బయలుదేరింది, కాచిగూడలో కొంతమంది ఎక్కారు, వాళ్ళు నాగపూర్లోనే దిగారు, హైదరాబాద్లో ఎక్కిన వాళ్ళు కాశీ దాకా ప్రయాణం చేస్తున్నారు కొంతమంది. కనుక ఎవడు ఎక్కడ దిగవలసినటువంటి, ఎవడి టికెట్ ఎక్కడికి ఉందో అక్కడ దిగుతాడు వాడు. అంతేగాని నీవు భవసంగ కలుప అంధ సంగమ, ఒక మార్గ మధ్యలో 10 మంది కలిస్తే వాళ్ళ యొక్క కలయిక ఎట్లాంటిదో అట్లాంటిదే సుమా ఇది కూడా. అంతకంటే ఏం లేదు. భ్రమతాం భవవర్త్మని భ్రమాన్నహి కించిత్ సుఖమంబలక్షయే. అసలు ఈ సంసారంలో పరిభ్రమించేటువంటి సమయంలో సుఖాభాసమే కానీ, అదే భాగవతంలో చెప్తారు, సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే అని. సుఖం కావాలనుకొని దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాటి ఎందు ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడట మానవుడు. సుఖ అజగర ఉపాఖ్యానంలోనే ఎక్కడో వస్తుంది, సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే అనేటువంటి మాట. అట్లానే నహి కించిత్ సుఖమంబలక్షయే. సంసారంలో ఎప్పుడూ సుఖం, సుఖాభాసే తప్ప సుఖం అనేది ఎక్కడా లేదు. తరవాప్యజత. ఇప్పుడు కొంచెం ఒక కర్రు కాలి ఉన్నప్పుడే దాన్ని ఏ షేపులోకి తెచ్చుకోవాలో ఆ షేపులోకి తెచ్చుకోవచ్చు. ఎర్రగా ఉన్నప్పుడు దాన్ని సంపటతో కొడితే వంగుతుంది ఎట్లా కావాలంటే అట్లా. ఈవిడ మనస్థితి కొంచెం అల్లకల్లోలంగా ఉన్నప్పుడే తన కర్తవ్యాన్ని కూడా స్వామివారు చేయడానికి నిశ్చయించుకున్నారు. దెబ్బ మీద దెబ్బ ఇంకో మాట విడుస్తున్నారు. తరవాప్య చతుర్థమాశ్రమం ప్రయతిష్యే భవ బంధముక్తయే. ఈ సంసారం అనేది చాలా ఘోరమైనటువంటిది, కనుక దీని నుండి నేను 4వ ఆశ్రమాన్ని పొంది ఈ భవబంధము నుండి ముక్తుణ్ణి కాదలుచుకున్నాను సుమా అని చెప్పారు అమ్మవారు. ఇతి కర్ణ కఠోర భాషణ శ్రవణాద్బాష్ప వినద్ధ కంఠయ ద్విగుణీకృత శోకయాతయ జగదే గద్గద వాక్యయా ముని. ఈ మాట చెప్పేటప్పటికీ అతపూర్వం ఉన్నటువంటి దుఃఖం ఆవిడికి ద్విగుణీకృతం అయిందిట. 16 సంవత్సరాల దాకా కనీసం తన దగ్గర ఉంటాడేమో అని అనుకుంటే, ఇప్పుడే నేను సన్యాసాన్ని పుచ్చుకొని వెళ్ళిపోతున్నాను, సన్యాస స్వీకారం చేస్తాను, ఆశ్రమ స్వీకారం అని అంటున్నాడు. త్యజబుద్ధిమిమాం శృణుష్వమే గృహమేధీ భవ పుత్రమాప్నుహి యజచక్రతుభిస్తతో యతిర్భవితాస్యంగ సతామయం క్రమ. ఆయన ఇట్లా మాట్లాడవాక, ఇప్పటికే నీకు విద్యాస్నాత కూడా అయినావు కనుక నీకు పిల్లని ఇవ్వటానికి చాలామంది సంసిద్ధులై ఉన్నారు, చిన్నపిల్లని. కనుక నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, ఇక్కడ యజ్ఞగారి క్రతువుని చేయించు, తర్వాత క్రమసన్యాసం తీసుకునేటప్పుడు అడ్డుపడ్డు. కానీ ఇవేదీ లేకుండా నువ్వు ఇప్పుడే సన్యాసం తీసుకుంటానే ఉంటాయేమిటి? అయినా ఏమన్నా కొంచెం ఆలోచన చేశావా నీవు? కథమే కథనూభవత్వయ రహితా జీవితముత్సహే బల. నువ్వు ఒక్కడివే నా కుమారుడు, నిన్ను నేను పోగొట్టుకోవడానికి ఎప్పుడైనా ఇష్టపడతానా చెప్పు. తనయైవ శుచోర్ధ్వదైహికం ప్రమృతాయాం మయి కరిష్యతి. నీకంటా నేను పెద్దదాన్ని కనుక నీకంటా నేను ముందర వెళ్ళిపోతా, మరి నాకు అపరకర్మల్ని ఎవరు చేస్తారు నువ్వు సన్యాసాన్ని తీసుకుంటే? త్వమశేష విశేష వీదప్యపాస్యమాన్ జరఠాం వత్స కథంగమిష్యసి ద్రవతే హృదయం కథన్నతే న కథంకారముపైతి వాదయాం. నీవు చాలా విద్యల్ని గ్రహించినటువంటి వాడు, మరి నేను ముసల్దాన్ని, ఒకే కుమారుడు కలిగినటువంటి దాన్ని, నా బాధని నువ్వు ఏమీ గుర్తించవా? అయితే ఈ జగత్తంతా కూడా మిథ్యాభూతమే కనుక దీని ఎందు ఆసక్తి చూపడం అనేది అనవసరం అని నీ ఉద్దేశం అయితే కావచ్చు, కానీ నా యొక్క వయస్సును గమనించి దయనన్నా చూపు. తత్వవేత్తలు కూడా దయని పొందుతారు, కనుక ఆ దయను నా మీద చూపించు. నేను తల్లిని అనేటువంటి అధికారంతో అడుగుతున్నాను అనుకోవద్దు. ఇక్కడ చిక్కు ఏమిటంటే, ఎప్పుడైనా సన్యాసాశ్రమ స్వీకారం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు వివాహాత్పూర్వం తల్లి యొక్క అనుజ్ఞనం, వివాహానంతరము భార్య యొక్క అనుజ్ఞనం తీసుకొని మాత్రమే ఆశ్రమ స్వీకారం చేయవలసినటువంటి ధర్మం ఉంది. భగవత్పాదుల వారు కూడా తల్లి యొక్క ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేరు. సరే, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా. మొన్నడు స్నానానికి వెళ్ళారు స్వామివారు, ఇంతలో ఒక మొసలి పట్టింది, పెద్దగా కేకలు పెట్టారు, తల్లి నన్ను మొసలి పట్టింది, ఈ జన్మ ఇంకా ఇంతతో అంతమయ్యేటట్టుగా ఉంది, రెండు కాళ్ళు కూడా నేను విదిగించుకోలేకుండా ఉన్నాను అని పెద్దగా కేకలు పెట్టారు. పక్కనే ఉన్న తల్లి చాలా బాధపడుతూ, నాయన నువ్వు అడిగినప్పుడు సన్యాస స్వీకారం చేయమని నేనంటే అప్పుడన్నా ఇది పట్టకుండా ఉండేదేమో, అక్కర్లేదు, సన్యసించడం అంటే అన్నిటినీ సన్యసించడం అనే అర్థం వస్తుంది కదా, ఇది కూడా వదిలిపోతుందేమో చూద్దాం, అట్లా అయితే సరే అన్నది. నువ్వు కనీసం సన్యాసిగా అయినా బతికి ఉంటే నేను చూసి సంతోషిస్తాను, ఇప్పుడు ఈ మొసలు నోట్లో పడితే నేను ఏమి సంతోషించేది అయినా, అట్లానే సన్యాసం స్వీకరించమని. ఆతుర సన్యాసం అంటారు దాన్ని. కొద్దిగా క్రమశ పెంచుకుంటూ పెంచుకుంటూ సన్యస్తమ్మయ్య 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 అని పెద్ద పెద్దగా అంటూ ఈ దీన్ని యజ్ఞోపవీతాన్ని ఛేదన చేసి ఈ శిరస్సులో ఉండేటువంటి శిఖని కొంత భాగాన్ని ఛేదన చేసేస్తారు. ఆ కార్యక్రమం అప్పుడే నదిలో చేసేసారు స్వామివారు. తల్లి దగ్గరికి వచ్చారు, తల్లి ఇక చెప్పు, నేను సన్యాసిని అయినాను, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, మరి నువ్వు సన్యాసివే వెళ్ళిపోతే నాకు అపరకర్మలు ఎవరు చేస్తారు, నా భవిష్యత్తు ఏమిటి, మనకి చాలా ఆస్తి ఉన్నది, ఈ జ్ఞాతులందరూ చక్కగా నిన్ను చూసుకుంటారు, ఆస్తి ఉన్నది కనుక నిన్ను చక్కగా చూసుకుంటారు, పైన చక్కగా చూసుకోకపోతే ఆ రోజుల్లో పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళని, ఈ రోజుల్లో ఆ భయం లేదులేండి, ఆ రోజుల్లో ఉండేది, ఇంత ఆస్తి తీసుకొని కూడా ఆవిడ్ని చక్కగా చూడటం లేదు అని పక్క వాళ్ళు అంటారు కనుక వీళ్ళు భయపడి సక్రమంగా చూస్తారు నిన్ను. ఇక నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీకెంత సుఖం కలుగుతుందో అంతకంటే సుఖం కలిగేటట్టుగా నేను వరణిస్తున్నాను, నీ అపర సంస్కారం చేయడానికి కూడా నీవు ఎప్పుడు రాత్రి కాదు పగలు కాదు ఏ సమయంలో అయినా సరే నన్ను తలుచుకుంటే ఆ సమయంలో నేను వచ్చి నీకు ఔర్ధదైహిక క్రియలు తప్పకుండా చేస్తాను. ఇది సామాన్య విధి కాదండి, ఎక్సెప్షన్, విశేష విధి అన్నమాట. అంటే ఒక్క భగవత్పాదుల వారికి మాత్రమే అది, వారు చేశారు కదా మేము చేస్తాము అంటే, కృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలను వివాహం చేసుకున్నాడు అంటే 16,000 మందిని చేసుకో నువ్వు కూడా, ఇద్దరిని చేసుకోవాక చేసుకుంటా నీవు కూడా చేతనైతే ఆయనలాగా 16,000 మందిని చేసుకో. నారదుల వారికి 16,000 మందితో ఒకే పర్యాయం ఆయన కనిపించినట్లుగా నువ్వు కనిపించేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు కనుక ఉంటే నువ్వు చేసుకో. అందుకని అనుష్ఠితంతో యద్దేవైహి ఋషిభిర్యద్ అనుష్ఠితం నానుష్ఠేయం మనుష్య ఇస్త దుక్తం కర్మ సమాచరేత్తని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. దేవతలు ఎట్లా చేశారో అట్లా చేద్దామని మనం అనుకోకూడదు. ఋషులు ఎట్లా చేశారో అదిగో, వ్యాసుడు ఎట్లా చేశాడు, ఇంకో ఆయన భరద్వాజుడు ఎట్లా చేశాడు, బృహస్పతి ఎట్లా చేశాడు, చంద్రుడు ఎట్లా, ఇవి కాదు మనకి ఉపమానాలు కావాల్సినవి. వాళ్ళు ఏం చెప్పారు, ఋషులు ఏం చెప్పారు, వాటిని ఆ పాపాలని పోగొట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి, మనకి లేవు అవి. కనుక తదుక్తం కర్మ సమాచరేత్తు, వాళ్ళు స్మృతుల్లో వేటినైతే చెప్పారో వాటిని మాత్రమే స్వీకరించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం దాంట్లో కొంత భాగం వరకు చేస్తూ ఉండి అని అంటే కుదరదు అని భగవత్పాదుల వారు తల్లిని పూర్తిగా అనునయించి అక్కడి నుంచి ఆశ్రమ స్వీకారార్థమై నర్మదా నదీ తీరానికి బయలుదేరారు. అంటే ఓంకార ఓంకార ప్రాంతంలో, ఓంకార క్షేత్రంలో, అక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారు పతంజలి యొక్క అపరావతారం, శేషుని యొక్క అవతారం ఆయన. ఆయన వ్యాస శిష్యుడైనటువంటి సుఖ శిష్యుడైనటువంటి గౌడపాదాచార్యుల వారికి శిష్యులు. అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా భగవత్పాదుల వారి యొక్క వర్ణన చాలా ఇక భగవత్పాదుల వారు బయలుదేరుతూ ఉండగా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. అతపూర్వం ఎటో పూర్ణానది వెళుతూ ఉండేది, ఇప్పుడు ఇంటి పక్క నుంచి వస్తున్నది. ఇక్కడ ఒక కృష్ణుని యొక్క ఆలయం ఉంది, ఆ ఆలయంలోకి ఈ నీళ్లు ప్రవేశించడం, ఆ తరంగాలు వచ్చి ఆ మూల విగ్రహాన్ని కొట్టడం ఇట్లా జరుగుతూ ఉన్నది. స్వామికి మనస్సులో ప్రచోదన చేశాడు, మరి నీ తల్లి కోసం చేశావు బాగానే ఉంది, నా పరిస్థితి ఏమిటి, నువ్వు వెళ్ళిపోతున్నావు. అప్పుడు స్వామివారు కొంచెం పైకి తీసుకొని వెళ్ళి ఉద్ధరించి తన భుజముల మీదనే ఆ మూర్తిని ఎత్తుకొని పైకి వెళ్ళి అక్కడ స్థాపించారు. ఈనాటికి కూడా మనం అందరం కూడా అక్కడ చూడవచ్చు ఈ దృశ్యాన్ని. అక్కడికి బయలుదేరి వెళ్ళారు. స్మరేణ కిల మోహితౌ విధి విధూ చ జాదుత్పథౌ తథాహమపి మోహిని కచకుచాది వీక్షాపరః అకామహః మోహినీమితి విమృశ్య సో జాగ సో అజాగరీద్యతీశ వపుషా శివః స్మర కృతార్తి వార్తోజ్జితః. అన్నీ శివలక్షణాలే కనిపిస్తున్నాయే, ఈ శంకరుడుగా అవతరించడంలో పరమేశ్వరుడికి ఏమైనా ఒక గూఢాభిప్రాయం ఉన్నదా అన్నట్లుగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. మేము త్రిమూర్తులం అత్యధికులమే బాగానే ఉంది, కానీ విష్ణుదేవుడు కానీ బ్రహ్మదేవుడు కానీ ఎప్పుడైనా మన్మధునికి వశులైనారు? వాళ్ళు తప్పటడుగులు వేశారు కొన్నిసార్లు. వాళ్ళు తప్పటడుగులు వేయటమేంటి, అనంగుణ్ణి భస్మం చేసినటువంటి నేను కూడా మోహినీదేవి విషయంలో తప్పటడుగులు వేసిన వాడిని. కానీ సంపూర్ణమైనటువంటి స్మర విజయమును పొందేటువంటి ఒక అవతారాన్ని నేను ధరిస్తే బాగా ఉండును అని అనుకొని భగవత్పాదుల వారి యొక్క అవతారంలో శివుడు సాక్షాత్ శివుడు మనకి దర్శనమిస్తూ ఉన్నట్ట.
తీరద్రుమాగత మరుద్వీజ ద్విగతశ్రమసన్ గోవిందనాథవన మధ్యతలంలులోకే శంసంతి యత్ర తరవః వసతిం మునీనాం శాఖాభిరుజ్వల మృగాజిన వల్కలాభిః.
దూరా నుంచి చూచేటప్పటికీ గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆశ్రమం, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఋషుల యొక్క స్థితి అంతా అర్థమైపోయింది స్వామివారికి. ఎట్లా అర్థమైంది, ఎత్తుగా ఉండేటువంటి ఆ చెట్ల చుట్టూరుతా ఈ వల్కలాలు అజినాలు ఇవన్నీ ఆరవేసుకొని ఉన్నారట, వీటిని చూచి వచ్చాను రావాల్సినటువంటి చోటుకే అని అనుకున్నారు. ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారు ఒక చిన్న గుహలో ఉంటారు, కొద్ది గుట్ట లాంటిది అది. ఆ గుహలో కొద్ది ద్వారం ఉంది, శిష్యులు ఏదన్నా చెప్తే లోపల వారికి వినిపిస్తుంది, అంతకుమించి అవకాశమే ఉండదు. స్వామివారు ఎక్కడ ఉన్నారో అని ప్రార్థిస్తే ఇదిగో అక్కడ ఉన్నారు అని చెప్పారు. ఆయన ఎప్పుడూ తపస్సమాధిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి చరణులు ఉన్నట్టు ఎప్పుడూ తపస్సమాధిలోనే ఉండేవారు. ఇది మేము ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం నా బాల్యంలో, నాకు అప్పటికి తెలిసి తెలియని వయస్సు 1953లో. వారు తపస్సు నుండి ఉత్థితులైనారు అని శృంగేరి నుంచి కబురొస్తే పరిగెత్తుకుంటూ పోయినారు మా నాన్నగారు. అప్పుడు నేను చిన్నవాడిని, నన్ను కూడా తీసుకెళ్లారు 1953లో. అదే చిట్ట చివరి దర్శనం, స్వామివారి యొక్క దర్శనం, అది మహానుగ్రహం. అయితే ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్తుతించడం ప్రారంభించారు స్వామివారు. స్వామివారి యొక్క అదృష్టవశం వల్ల వారు యుద్ధితులైనారట, అప్పుడు సమాధి స్థితి నుండి యుద్ధితులై ఉన్నారట.
సత్రి ప్రదక్షిణ పరిక్రమణం విధాయ ద్వారం ప్రతి ప్రణిపత జనతా పురోగం తుష్టావతుష్ట హృదయస్తమపాస్తశోకం.
అపాస్తశోకం, శోకరహితుడైనటువంటి ఆ మహాత్ముణ్ణి స్తుతి చేయడం ప్రారంభించారు.
పర్యంకతాం భజతి యః పదకేంద్రకేతోః పాదాంగతత్వమథవా పరమేశ్వరస్య.
స్వామి, నీవు ఎవరవు, సాక్షాత్ మహావిష్ణువుకి పర్యంకముగా ఉండేటువంటి శేషుడవు, అలానే పరమేశ్వరునకు పాదభూషణంగా ఉన్నటువంటి సర్పరాజువి.
పాదాంగదత్తం అథవా పరమేశ్వరస్య తస్యైవ మూర్ధ్ని ధృతశాబ్ది మహేంద్రభూమేః శేషస్య విగ్రహమహమశేషమహం భజేత్వాం.
ఏ సమస్త లోకములు ఎవరి యొక్క శిరస్సు ఎందు ధరింపబడి కదలకుండా నిశ్చలంగా ఉంటూ ఉన్నాయో అట్లాంటి శేషుడమైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను.
దృష్ట్వా పరా నిజ సహస్రముఖీమభైషు రంతే వసంత ఇది తామపహాయ శాంత ఏకాననేన భువియస్తవతీర్య శిష్యాను అన్వగ్రహీన్ననుస ఏవ పతంజలిష్టం.
ఆదిశేషుని యొక్క రెండవ అవతారము యోగదర్శనమును ఆయుర్వేదమును వీటినన్నిటినీ రచించినటువంటి పతంజలి మహర్షి. అంతేకాదు మహాభాష్యం, పాణిని వ్రాసినటువంటి వ్యాకరణ సూత్రములకు మహాభాష్యాన్ని రచించారు. అంటే ఆయుర్వేదమును ద్వారా శరీర దోషములను, వాగ్దోషములను వ్యాకరణము ద్వారా, మనోదోషములను యోగశాస్త్రము ద్వారా పోగొట్టినటువంటి మహాత్ముడు పతంజలి. ఆ ఆదిశేషుని యొక్క అవతారమే పతంజలి గనక ఆ పతంజలి రూపంలో ఉండేటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారిని శంకర భగవత్పాదాచార్యుల వారు స్తుతిస్తున్నారు.
దృష్ట్వా పురా నిజ సహస్రముఖీమభైషు అంతే వసంతం ఇది తాం అపహాయ శాంత.
సహస్రఫణిగా ఉండేవాట ఈయన కూడా. విద్యార్థులు చదువుకోవటానికి వస్తే భయపడుతూ ఉండేవాళ్ళట, వీళ్ళు భయపడుతున్నారని చెప్పి ఆ శేషరూపాన్ని వదిలివేసి ఏకశిరస్కుడైనటువంటి పతంజలి రూపాన్ని ధరించి వచ్చి శిష్యులకందరికీ కూడా శబ్దశాస్త్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేశావు స్వామి. ఏకాననేన భువీయస్త్వవతీర్య శిష్యాన్ అన్వగ్రహేన్ననుస ఏవ పతంజలిష్టం, అనుగ్రహించావు నువ్వు పతంజలిగా ఉండి అని ఈ ప్రకారంగా గోవింద భగవత్పాదాచార్యుల వారిని.
తమ్ అఖిల గుణపూర్ణం వ్యాసపుత్రస్య శిష్యాత్ అధిగత పరమార్థం గౌడపాదాన్ మహర్షే.
వ్యాసపుత్రుడైనటువంటి సుఖయోగీంద్రుని వల్ల సాక్షాత్తుగా సమస్త శాస్త్రములను అధ్యయనం చేసినటువంటి గౌడపాద మహర్షి యొక్క శిష్యుడు స్వామి నీవు.
అధిజిగమీషురేష బ్రహ్మ సంస్థామహం త్వాం ప్రసుమర మహిమానం ప్రాపమేకాంత భక్త్య,
నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నిన్ను ఆశ్రయించడానికి వచ్చాను స్వామి అని ప్రార్థించారు.
తస్మిన్నితి స్తువతి కస్త్వమితి బ్రువంతం,
ఎవరు నీవు అని అడిగారట గోవింద భగవత్పాదాచార్యుల వారు. గుహాస్థితులై ఉండి నీవు ఎవరు అని అడిగారు. ఎవరు అని అడిగితే భగవత్పాదుల వారు ఏమి సమాధానం చెప్తారు చెప్తున్నారు మనం విందాం.
స్వామిన్నహం నా పృథివీ, నే పృథివీని గాను
అంటే పార్థివదేహం నేను కాదు.
నా జలన్న తేజో నా స్పర్శనో నా గణం నా చతద్గుణావ,
ఈ పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఏమీ సంబంధం లేనటువంటి వాడిని.
నాపీంద్రియాణ్యపితు విద్యుతతో అవశిష్ట యః కేవలోస్తి పరమస్స శివోహమస్మి,
వీటన్నిటికీ ఆధారభూతంగా ఉంటూ వీటన్నిటికీ అతీతుడనైనటువంటి పరమశివస్వరూపుణ్ణి ఏదైతే మాండూక్యంలో నా అంతఃప్రజ్ఞ ఇచ్చారుగా చెప్పి శివమద్వైతం చతుర్థం మన్యంతయ స ఆత్మాస విజ్ఞేయ అని చెప్పిందో మాండూక్య శృతి, ఆ స్థితిని పొందినటువంటి వాణ్ణి.
ఆకర్ణ్య శంకర మునేర్వచనం తదిత్థం అద్వైత దర్శన సముత్తము పత్తహర్ష సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ జాతస్త్వమిత్యహమహ అహమవయీమి సమాధి దృష్ట్యా.
నాయన నీవు ఎవరో నాకు తెలిసింది, సాక్షాత్ శంకరుడవే ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. సమాధి దృష్ట్యా నేను నిన్ను గమనించాను.
తస్యోపదర్శితవత చరణౌ గుహాయా ద్వారేణ్య పూజయదుపేత్య సశంకరార్య,
స్వామివారి యొక్క పాదములను బయటపెట్టి ఎనిమిది బావుకల్లా ఆపేద్దాం. స్వామివారు పాదములను బయటికి చూపించారు. వాటికి గురువులకి పాదపూజ చేయటం అనేది మొన్నటి విధుశేఖర భారతీ స్వామివారి వరకు ఎలా వచ్చిన సాంప్రదాయం అంటే ఆనాటి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. ఆ పాదపూజ చేసుకొని వారి వల్ల తెలుసుకోదగినటువంటి విషయములు ఏమీ లేకపోయినప్పటికీ గురుముఖత శిష్యుడు మహావాక్యోపదేశమును పొందాలి అనేటువంటి ఒక పరంపరను నిర్మించడానికి గాను భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారి ద్వారా బ్రహ్మతాముపదేశ చతుర్భిర్వేదశేఖర వచోభిరముష్మై అని, వేదశేఖర వచోభి వేదముల యొక్క శేఖరములు అంటే ఉపనిషత్తులు, వాటిల్లో ప్రధానములైనటువంటి నాలుగు మహావాక్యములు ఏవైతే ఉన్నావో వాటి ద్వారా ఆ బ్రహ్మతత్వమును పొందారు స్వామివారు. అయితే ఇక్కడ మనం ఎవరన్నా యత్యాశ్రమాన్ని తీసుకోవాలి అంటే మనం ఏ వేదమును అధ్యయనం చేసి ఉన్నామో ఆ మహావాక్యంతో మనం మొదలుపెట్టాలి. అది పీఠము కనుక అయితే ఆ పీఠమునకు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి ఏ వేదమును చదువుకున్నవారైనా అంటే శృంగేరిలో ఋగ్వేద మహావాక్యంతోనే యజుర్వేద మహావాక్యంతోనే ప్రారంభించాలి. అక్కడి నుంచి భక్తిపూర్వకంగా గురువుగారికి పరిచర్య చేస్తూ ఉన్నారు స్వామివారు. అక్కడనే తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంద్రుడికి ఆగ్రహం కలిగిందో అన్నట్లుగా బ్రహ్మాండమైనటువంటి వాన పడ్డది. ఇంద్రుడికి ఎందువల్ల ఆగ్రహం కలుగుతుంది అని అంటే
దేవరాజమపి మాన్న యజంతి జ్ఞానగర్వ భరితాయ తయోమి,
ఇక్కడ ఉన్నటువంటి సన్యాసులందరూ మేము జ్ఞానులము అనేటువంటి గర్వంతో కనీసం నన్ను గూర్చి ఇది యజ్ఞగారి క్రతువులు కూడా చేయటం లేదే అనేటువంటి కోపంతో భయంకరమైనటువంటి వర్షం ఆనాడు గోకులంలో కురిపించినట్టుగా కురిపిస్తున్నాడు అన్నట్లుగా 5 రోజులు భయంకరమైనటువంటి వర్షం కురిసింది. దానితో ఆ నది మొత్తం భయంకరంగా పొంగింది. గురువుల వారు సమాధి స్థితిలో ఉన్నారు, తక్కిన శిష్యులేమీ చేయలేకపోతూ ఉన్నారు. పక్కనుండేటువంటి చెట్లన్నీ కూడా కూలంకషములై అవన్నీ కొట్టుకొస్తూ ఉన్నవి. గ్రామాలే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు స్వామివారు తమ యొక్క కమండలాన్ని అభిమంత్రించి ఆ నదికి అభిముఖంగా పెట్టారు.
సోభిమంత్రియ కరకం,
కరకం అంటే కమండలం అని, ఆ కమండలాన్ని అభిమంత్రించారు.
తరమాణస్తత్ ప్రవాహ పురతః ప్రణిధాయ
కృత్స్నవత్ర సమవేశయదంభః కుంభ సంభవ ఇవస్వకరేబ్ధిం.
అగస్త్య భగవానుడు ఎట్లా అయితే తన చేతుతోనే సముద్రాలన్నింటినీ తాగివేశారు, అలానే ఈ కమండలంలో ఆ జలమును మొత్తాన్ని కూడా ఉపసంహరణం చేశారు.
తర్వాత గోవింద భగవత్పరాజాయుల వారు ఈ విషయాన్ని తెలుసుకొని, నేను ఒక సమయంలో అంటే వర్షాకాలం అంతా అయిపోయింది, శరత్కాలం వచ్చేసింది, చక్కగా నదులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి, వాతావరణం అంతా బాగా ఉన్నది. అప్పుడు శిష్యుణ్ణి పిలిచి, నాయన నీవు ఎవరో నాకు అర్థమైంది మొదట్లోనే, కానీ నీ కర్తవ్యం కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇంద్రుడు వగైరాలందరూ కూడా హిమవత్ పర్వతం మీద అత్రి మహర్షి చేసేటువంటి యాగానికి వచ్చి ఉన్నారు. అక్కడ మాకు పరాపర గురువులైనటువంటి వ్యాసమునీంద్రుడు వస్తే, స్వామి తమరు బ్రహ్మసూత్రములను రచించారు, మరి పురాణములన్నింటినీ రచించారు, పురాణ విషయములలో ఏమీ సందేహాలు లేకపోయినప్పటికీ ఈ బ్రహ్మసూత్రములు క్లుప్తాతిక్లుప్తంగా, సూత్రం ఉంటేనే క్లుప్తంగా ఉండాలి, ఈ క్షతైర్నా శబ్దం ఏమర్థమవుతుంది మనకి, శ్రుతత్వాచ ఏమిటో ఆ శృతిలో ఎక్కడ విన్నాము, స్మృతేశ్చ ఆ స్మృతి వలన, ఏ స్మృతి, ఎవరికి సంబంధించి నాసాంగుష్ఠ న్యాయం అంటారండి, ముక్కులో ఏ వేలు పడుతుంది మీరు చెప్పండి, ఎవరైనా అన్ని వేళ్ళు సరిపోతాయి, ఏ వేలు పెట్టినా సరిపోయినట్టే ఉంటుంది. అట్లానే ఎట్లా సమన్వయం చేస్తే అట్లా సమన్వయం చేసుకుంటూ దుష్టమైనటువంటి సమన్వయాలు చాలామంది చేశారు, కనుక దానికి సక్రమమైనటువంటి భాష్యం కావాలి కదా అని నేను అడిగాను. అడిగితే ఇతఃపూర్వం ఈ విషయమే దేవతలందరూ కూడా ప్రార్థించారు పరమశివుణ్ణి, తనే స్వయంగా అవతరించి వాటికి వ్యాఖ్యానం చేస్తానని చెప్పారు, కనుక నీకు శిష్యుడిగా వస్తారు, అతనే వ్యాఖ్యానం చేస్తారు అని వ్యాసమునీంద్రుడు సాక్షాత్తు నాతో చెప్పి ఉన్నారు, కనుక నీవు ఆ ప్రయత్నంలో ఉండు, నీవు కాశీకి వెళ్ళి గంగానదీ తీరంలో ఆ బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని రచించవలసినది. బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని రచించాలంటే చాలా చిక్కున్నది, బ్రహ్మసూత్రంలో ఉదాహృతములైనటువంటి ప్రధానమైనటువంటి శృతులకైనా భాష్యం రాయాలి, ఆ వేదవాక్యాలకి భాష్యం రాయకపోతే దీనికి భాష్యం రాయటం అనేది ప్రయోజనకారి కాదు, సగం చేసినట్లవుతుంది. కనుక స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, శృతులకన్నిటికీ సారభూతమైనటువంటి అష్టోత్తర శతోపనిషత్తులలో కూడా సారభూతమైనటువంటి 11 ఉపనిషత్తులకు, స్మృతులలో సారభూతమైనటువంటి 555 బాదరాయణ సూత్రములకు, పురాణములకు సారభూతమైనటువంటి భగవద్గీతకు వ్యాఖ్యానం చేశారు. అందువల్లనే ఆయన కరుణాలయం అని కూడా చెప్పబడుతూ ఉన్నారు. ఆ స్వామివారు అక్కడి నుంచి కాశీనగరానికి వెళ్ళారు, విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. అక్కడ జరిగినటువంటి చరిత్రలు రేపటి రోజున మనం చెప్పుకుందాం. ఇంతటితో ఈనాడు కార్యక్రమాన్ని ముగించుకుందాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హర హర మహదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదపత్యన్యః పృథివీ సస్యచారిణీ దేశోయం శోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధరాః సధరాః సంతు.